అర్థం చేసుకోవటంలో ఈ జ్వాలాసులు మహర్షి రాసినటువంటి పుస్తకము 1934లో మా దాదాపులో రాశాడు. ఇప్పుడు 2006లో అంటే సుమారు 70 సంవత్సరాలు గడిచిపోయింది. అంచేత అక్కడ ఫ్యూచర్ టెన్స్ లో రాసింది కొన్ని ప్రజెంట్ టెన్స్ లోకి వచ్చింది. ఇంకా చాలా రావాల్సి ఉన్నది, ఇంకా చాలా రావాల్సి ఉన్నది. కానీ ఆయన ఏ గ్రూప్స్ గురించి చెప్పాడో ఆ గ్రూప్స్ వచ్చేసి హృదయగ్రహం మీద అవి చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఆ గ్రూప్స్ అన్ని కూడా హిమాలయాలలో ఉన్నటువంటి ఒక్కొక్క ఋషి యొక్క బాహ్య కర్మకాండ మాత్రమే. చాలా జాగ్రత్తగా ఆ విషయం గుర్తుంచుకోండి. సిస్వాక్యో సొసైటీ కానీ, అరవిందో సొసైటీ కానీ, లలితా పారాయణ చేసేటటువంటి వాళ్ళు కానీ, విష్ణు సహస్రనామ పారాయణ చేసేటటువంటి వాళ్ళు కానీ, భగవద్గీత పారాయణ చేసేటటువంటి వాళ్ళు కానీ ఆ ఋషుల ఆశ్రమాలలో భాగము కాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎప్పుడో మీకు ఇష్టం వచ్చినప్పుడు, మీకు ఉన్నప్పుడు, ఓ సంవత్సరం పాటు మీరు 200 కోట్లు లేదా పారాయణ చేశారు, చేసింది తప్పని నేను అంటే, కానీ మీరు చేస్తున్నది ఋషుల ఆశ్రమం యొక్క కార్యక్రమంలో భాగము కాదు. ఇది అర్థం అవుతుంది. ఓ దేవాలయం కట్టించిన, సాయి జపాలు చేయించిన, అఖండ భాగవత యజ్ఞాలు చేయించిన, గాయత్రి లలిత భాగవత విశ్వ ఏకీకరణాలు యజ్ఞాలు చేయించిన, ఇవేమీ కూడా ఆ ఋషుల యొక్క ఆశ్రమం యొక్క కార్యకలాపాలలో భాగం కాదు. ఇంకా మీరు వ్యక్తిగతంగా ఎవరి మగ్గానికి వాడే సేనాధిపతి ఇంటి ఇంట్లో కూర్చుని గంటలు గంటలు మీరు ధ్యానం కానీ ప్రాణాయామాలు చేస్తే అసలు మీరు రాక్షసుల సంతతికి చెందినవారు అని అర్థం చేసుకోండి. మీరు మొహమాటంగా నేను చెప్తున్నాను, ఏది నాకు మొహమాట లేదు. మీరు రాముని పూజించిన, కృష్ణుని పూజించిన, దుర్గాదేవిని పూజించిన, హనుమంతుడిని పూజించిన అంటే రావణాసురుడు శివుని పూజించాడు. మా ఋషుల్లో కూడా శివభక్తులు ఉన్నారు. మా రావణాసురుడు ఖచ్చితంగా శివభక్తుల్లో చాలా గొప్పవాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రావణాసురుడిని మనం మంచివాడు అన్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏ యాంగిల్లో చూసినా కూడా వాడిలో మనకి ఇంతం కూడా మంచి కనిపించదు. అంచేత మీరు మొట్టమొదట ఒక విప్లవం లాగా తీసుకురావాల్సింది ఏంటి అంటే ఇంట్లో పూజలు మానాలి, ఆశ్రమంలో పూజలు చేయాలి. అప్పుడు కానీ ఋషుల ఆశ్రమాల్లో బాహ్య ప్రేటీకరణ జరగదు. మీరు ఇంట్లో కూర్చొని చూస్తే ఋషి ఆశ్రమం ఎలా వస్తుంది? మీరు ఆశ్రమానికి వెళ్ళి చేస్తే ఋషుల ఆశ్రమం వస్తుంది. నేను ఇంట్లో చాలా సాధన చేస్తున్నాను మాస్టర్ వద్దంటే జీవన పద్ధతి, కానీ నేను చెప్తున్నటువంటి ఈ క్లాసెస్ అది ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడడం? నేను ఎంత గొప్పవాడిని. రావణాసురుడు ఏ ఋషి ఆశ్రమానికి ఉపయోగపడ్డాడు? హిరణ్యకశ్యపుడు ఏ ఋషి ఆశ్రమానికి ఉపయోగపడ్డాడు? వాళ్ళు భక్తులు కాదా? తపస్సు చేయలేదా? మామూలు తపస్సులు చేశారు అవన్నీ. అంచేత ఈ జాడ్యం ముందు మీరు వదలగొట్టుకోగలగాలి. అది వదలగొట్టుకోలేకపోతే ఈ క్లాసుల యొక్క ఈ టేపుల మీరు 10 మందికి వినిపించాలి. విన్నవాళ్ళు అందరికీ అర్థం అవుతుందా? అర్థం అవ్వదు. పురాకృత ప్రారంభం ఉండాలి. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా ప్రారంభం ఉండాలి. మీరు వెళ్ళి ఎవరినైనా చంపేయండి చూస్తాను, చంపగలవా? చంపటానికి కూడా ఒక పురాకృత ప్రారంభం ఉండాలి. అదే అంత ఈజీ ఏం కాదు. ఇంకా తపస్సు చేయటం ఈజీ ఏమో తప్పటమే. అంటే ఇక్కడ మీకు ఒక అపోహ ఏంటి అంటే మీరు చాలా మంచివాళ్ళు అని. మీరు మంచివాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు కాదు, మధ్యస్థంలో ఉన్నటువంటి జీరో వ్యక్తులు. అంటే మీ యొక్క ఉనికి ఏ సంస్థకి పనికిరాదు. దేనికి పనికిరాదు? అది స్పష్టత రావాలి మీకు. ఏం చెప్తున్నాం మనం ఇక్కడ, ఈ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీలో సెకండ్ సెక్షన్ లో ఇది జ్వాలా కూడి చెప్పినది. అంచేత నేను నా భావాన్ని చెప్పటం లేదు. సెకండ్ సెక్షన్ లో అంటే నిన్న ఎన్నో పేజీ వరకు వచ్చాం, 32 తర్వాత పేజెస్ లో సుమారు 120 పేజీ వరకు ఉన్నది వాళ్ళు చెప్పబోతున్నాను నేను. అంటే సుమారు మీకు 90 పేజీలు పూర్తి చేస్తాను. ఇది మీరు చదువుకుంటున్నప్పుడు ఆ పుస్తకాన్ని ఎక్కడికి ఉందో నేను చెప్పింది అర్థం చేసుకోండి. ఏం చెప్పాను నేను, యావరేజ్ మ్యాన్ ఎవరికి పనికిరానటువంటి వ్యక్తి, వాడి కుటుంబానికి కూడా వాడు పనికిరాడు. దానికి పెద్ద ప్రూఫ్ ఏంటంటే వృద్ధాప్య ఆశ్రమాలు. అంటే ఇంకా తల్లిదండ్రులు మాకు పనికిరాను అని నిర్ణయం చేస్తున్నారు పిల్లలు. నువ్వు ఇంక ఎంత కబుర్లు చెప్పినా అది కేవలం ఇంకా అందరినీ వృద్ధాప్య ఆశ్రమాలకి పంపించకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇంకా పాత వాస్తవం ఉన్నాయి కొంతమందిలో, ఓ వీళ్ళు మా అమ్మ వీళ్ళు మా నాన్న అనే ఒక భావన ఉంది ఇంకా. అంతే తప్ప నీకు మీ తల్లిదండ్రుల మీద గౌరవం లేదు. ఉంది అని నాకు అబద్ధం చెప్పకండి. ఉన్నది ఏది అంటే ఒక నటన ఉంది. ఏమో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అవరు ఏమనుకోకపోతే అసలు చాలా మంది వృద్ధులు ఈనాడు రోడ్డు మీద ఉంటారు. దానికి కారణం ఏమిటి? వాళ్ళే వాళ్ళ అవసరము, వాళ్ళ సలహాలు కుటుంబానికి కావాలి అని ఉంటే భీష్ముడు మరణశయ్య మీద ఉన్నా కూడా ఆయన చాలా సలహాలు అడిగారు. తెలుసా మీకు ఈ విశ్వసాత్నాము ఆయన చెప్పింది మరణశయ్య మీద. అంటే ఏంటి, నువ్వు మరణశయ్య మీద ఉన్నా కూడా ఉపయోగపడగలిగితే అందరూ గౌరవం. స్వయంగా శ్రీకృష్ణుడే మీ దగ్గరికి వస్తాడు. వచ్చాడు కదా భీష్ముడి దగ్గరికి, భక్తుడా నేను రాలే, సత్తా ఉన్నవాడు కనుక వచ్చాడు. భక్తుంటే ఏంది, నువ్వు తప్పవుడు లేడు అంటే వాడు నేను మా భక్తుడు అంటాడు. ఏం చేసుకుంటాడు వాడిని భగవంతుడు. భక్తుడు దేనికైనా ఉపయోగపడాలి కదా, ఇంకా భగవంతుడే భక్తుడికి ఉపయోగపడతాడు. కానీ భగవంతుడు ఉపయోగపడతాడు అసంగతి వదిలేయండి. నన్ను భగవంతుడి గురించి నేను మాట్లాడతానే, ఆయన గొడవ ఆయనది, ఆయన నియమాలు ఆయన నాకే తీసా. మన సంగతి మనం ప్రతి సంస్థలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ సంస్థకి ద్రోహం చేస్తున్నారు. ఇది మీరు అండర్లైన్ చేసుకుని జ్వాలాపూరి యొక్క మాట, ఎవడు కూడా ఆ సంస్థకి ఉపయోగపడటం లేదు. ఉపయోగపడకపోవటమే కాకుండా ఆ సంస్థ ఎందుకు పనికిరాదు అని ప్రకృతికి మానవ జాతికి చెప్తున్నాడు. చేసాక సొసైటీ ఉందనుకోండి, అది ఎందుకు ఉపయోగపడదు కనుక అవడం వెళ్తండి. యాక్చువల్లీ ఉపయోగపడితే వెళ్ళి ఉండేవాడు కదా. అరవింద సొసైటీ ఉంది, కేవలము మాస్టర్ చెప్పారు కదా, మాస్టర్కి అరవింద మీద ప్రేమ ఉంది కనుక మేము అరవింద పుస్తకాలు చదువుతాము. అది ఒక విధానం, ఇట్ ఈస్ నాట్ బ్యాడ్, బుద్ధిలో వెళ్ళాలి. కానీ అది చదివింది నీ నిత్య జీవితానికి ఉపయోగపడకపోవటం వల్ల ఆ సంస్థ బాగాలేదు. ఓ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఓ ఇంజనీరింగ్ కాలేజీ, ఓ మెడికల్ కాలేజీ 60 కిలోమీటర్ల దూరం ఉన్నా కూడా మనం వెళ్ళి చదువుకుంటున్నాం. 100,000 రూపాయలు ఫీజు ఉన్నా మీరు ఫీజు ఇస్తున్నారు. వాళ్ళు ఏదో టూర్కి నువ్వు వెళ్ళవలసింది అంటే కుటుంబంలో ఎంత బాధన ఉన్నా కూడా మీరు మీ పిల్లల్ని ఆ టూర్కి పంపిస్తూనే ఉన్నారు. ఎవడు కూడా మా నాన్నగారు ఒప్పుకోరండి, మా అమ్మ ఒప్పుకోదండి, మా పక్కింటి వాడు ఒప్పుకోవటం లేదనే మాట వాడడు. ఒకవేళ వాడు వెళ్ళరన్నా కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తారు, బలవంతంగా పడుతుంది. ఇందువల్ల దానివల్ల ఉపయోగం ఉంది కనుక ఇంకో యాన్సర్ ఏం లేదు. అంతేత ఇప్పుడు ఉన్నటువంటి నేను నిన్న చెప్పిన ఆధ్యాత్మిక సంస్థలన్నీ గంగలోకి ఎందుకు దిగాయంటే అక్కడ ఉన్నటువంటి మెంబర్స్ వల్ల అన్నది మెంబర్స్కి అర్థమవుతే ఖచ్చితంగా వాళ్ళు గురువులకు ఉపయోగపడతారు. అహంకారాలు ఎలా విశ్వ విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోలేకపోతే, మీ వల్ల ఆ సంస్థ తగలడింది అనే జ్ఞానం మీకు లేకపోతే, మీరు ఎందుకు పనికి రాకపోవటమే కాకుండా గురువునికి ఇంకొక విశేష శ్రమ తీసుకొచ్చి పెడతారేంటి అంటే, ఆ సంస్థలో చెప్పబడినటువంటి విషయాలను మళ్లీ ఒక కొత్త పేరుతో కొత్త రూపంతో అందజేయవలసి వస్తుంది. వాళ్ళకి ఏం శ్రమ లేదు, వాళ్ళకి తెలుసు మన పిల్లలు ఎలాంటి వాళ్ళే అని. మన పిల్లవాళ్ళు ఏం చేస్తే మాత్రం ఏం చేస్తారు. కానీ తెలివి శాఖలు ఉన్నాయి అనిపించుకునేటటువంటి మానవ జాతికి ఇది కూడా అర్థం కాకపోవడం చాలా శోచనీయం. ఇది చాలా బాగా మీ మనస్సులో అత్తుకుపోయేటట్టు చేసుకోండి. మనము ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నా అది రాక్షసి ప్రవృత్తితో చేస్తున్నాము తప్ప అది ఆధ్యాత్మిక కార్యక్రమము కాదు. ఇది ఎంత స్పష్టంగా మీకు అర్థమవుతే అంత మంచిది. ప్రతి ఒక్కడు ఇంట్లో కూర్చొని పూజ చేసే ప్రతి వ్యక్తి కూడా రాక్షసుడే. ఎందుకంటే వాడు ఎవరికి పనికి రావడం లేదు, కేవలం వాడి యొక్క భక్తి అది దేనికి అంటే వాడికేదో కావాలి భగవంతుడి దగ్గర నుంచి పూజ చేసుకుంటారు. రాక్షసులందరూ వాళ్ళ కోరిక తీర్చుకోవడానికి పూజ చేశారు. ఋషులు చెప్పండి, ఒక్క ఋషుని నాకు ఇది కావాలని అడిగిన ఋషిని ఒక్కండి, ఒక్క ఋషుడైనా చూపించండి. రాక్షసులు ఎప్పుడు కోరికతో చేసేవాళ్ళు. అంతేత మీరు ఇంట్లో చేసేటటువంటి సాధన ఋషుల యొక్క సాధన కాదు, రాక్షసి సాధన. ముందు అది అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలంటే మీరు దానికి స్వస్తి చెప్పాలి. ఇంకా మాకు అర్థం అయిపోయింది మాస్టారు, కానీ మా ఇంట్లో ఎట్లా, మా ఇంట్లో పూజ చేసుకున్నాక మేము అనే ఆశ్రమాన్ని దుర్గా నవరాత్రిలో నాకు బలే దొరుకుతారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను వాళ్ళ మాట విని పొంగిపోయి, అమ్మా ఎంత భక్తి నీకు, మీ ఇంట్లో పూజ చేసుకోకుండా మా దగ్గరికి వచ్చారా అంటే, ఈ దత్తమ్మ పెట్టిన ప్రసాదం లేకపోతే అమ్మ బతకలేదు. ఎంత మూర్ఖత్వం ఆలోచించండి. నువ్వు పెట్టే ఆ కోడి ప్రసాదం కోసం అమ్మ వెంపర లాడిపోతుంది. ఇక రుచి ఉండదు, పచ్చి ఉండదు, తర్వాత నీకు కావాల్సిన కలుపులు తింటావు. వాళ్ళకి పెట్టేది రుచి పచ్చి లేని ఆహారమే పెడతారు. మీరు కొంచెం స్పష్టత తెచ్చుకోండి జీవితాలను. ఆ స్పష్టత ఈ సంవత్సరం లోపల నేను ప్రపంచానికి అందజేసేస్తా. ఇది ఇంకా 6వ రోజే నేను మొదలెట్టింది, అక్టోబర్ 15 నుంచి మొదలెట్టాను. నెక్స్ట్ అక్టోబర్ 14కి నా ఈ కార్యక్రమం అయిపోతుంది, ప్రచార కార్యక్రమం అయిపోతుంది. కానీ విని వెళ్ళిపోతే మీకేం లాభం లేదు. ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి మొదటి నిర్ణయం ఏమిటి అంటే, ఇంక ఇళ్లలో నేను పూజ చేయను. పూజ చేయొద్దు అని లేదు, కానీ మీరు రెండు చేసే అంత శక్తివంతులు కాదు. రెండు చోట్ల చేయలేరు. మీరు ఇంట్లోనూ మీరు పూజలు చేసుకుని, ఆశ్రమాల్లోనూ పూజలు చేసుకుని మీరు చేయలేరు. చేయలేనప్పుడు వేషాలు మానండి, ఇంట్లో పూజలు మానండి. ఫస్ట్ పాయింట్ అది రాసుకోండి, ఇళ్లల్లో పూజలు చేయవద్దు. డైరెక్ట్ అనౌన్స్మెంట్ నాది, ఇళ్లల్లో పూజలు చేయవద్దు. మరి ప్రతి ఊళ్ళో వాళ్ళు కూడా ఒక ఆశ్రమం పెట్టేసుకోండి, ప్రతి ఊళ్ళో వాళ్ళు కూడా ఒక ఆశ్రమం పెట్టేసుకోండి. లేకపోతే మీకు 1 అవర్ జర్నీ 2 అవర్స్ జర్నీలో ఉన్న చోట వీలవుతే ఒక మంచి ఆశ్రమం నిర్మించుకోండి. అక్కడ మీరు ఈ కార్యక్రమాలన్నీ చేసుకోండి. మీరున్న ఊళ్ళోనే పెట్టుకోవచ్చు, లేకపోతే దగ్గరగా ఉన్న కొంచెం వాతావరణం కలుషితం కాకుండా ఇంకా ఉన్న వాతావరణంలో పెట్టుకోవచ్చు. ఇవి నేను స్టార్ట్ చేసేసాను, మీరు దాన్ని చూసి నేర్చుకోవచ్చు. అలాగే చేయాలని నేను మిమ్మల్ని అలా చేస్తే మళ్ళీ కాపీ అవుతుంది. మొట్టమొదటిది వేటపాలెంలో దత్తక్షేత్రంలో మొత్తము నా కార్యక్రమానికి కేంద్రంగా మార్చుకోబోతున్నాను, మార్చుకుంటున్నాను. నా వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమానికి అది కేంద్రం. ఇది ఎందుకు చెప్తున్నాను, ఈ ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీలో మీరు ఇలాంటి సెంటర్స్ ఏదైనా పెట్టుకోగలిగితే మీ దగ్గరికి ఆ దుష్టుల యొక్క పరంపర ఏదైనా వస్తుంది తప్ప మీరు ఇళ్లలో కూర్చుంటే ఆ దృష్టికి ఏం లాభం? ఎందుకు రావాలి నీ దగ్గరికి? నువ్వేదైనా పని చేస్తూ ఉంటే, నువ్వేదైనా కార్యక్రమం చేస్తూ ఉంటే ఇక్కడైతే ఉందో గ్రూప్ ఇప్పుడు ఓట్ కావాలి అన్నవాళ్ళు, ఒక గ్రూప్ ఉన్న వాళ్ళ దగ్గరికి ముందు వెళ్తాడు. ఒక వ్యక్తి దగ్గర 20 ఓట్లు ఉన్నాయని తెలిసింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఋషులు అంతే, ప్రతిదీ ఓటింగే, మంచిగా చెడుకా ఏ కార్యక్రమానికి అనేదే తేడా. అంటే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను నా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాను, మిమ్మల్ని మీరున్న చోట ఏం కార్యక్రమాలు చేసుకోమని చెప్పబోతున్నాను ఇప్పుడు ఈ ఋషుల యొక్క ఎక్స్టర్నలైజేషన్ ఆఫ్ హైరార్కీలో. అంచేత ఆల్రెడీ నేను చెప్పినది చేసినది ఒక స్వరూపానికి వచ్చేసింది. నిత్యావతార దత్తక్షేత్రము నా కార్యక్రమాలన్నిటికీ కూడా కేంద్ర బిందువు. అన్ని కార్యక్రమాలు. రెండోది, హైదరాబాద్ లో మౌంట్ శంబల అనేటటువంటి ఒక కేంద్రాన్ని స్థాపించాను. ఇన్ ఫ్యూచర్, ఈ క్షణంలో నేనేం చెప్పలేను కానీ ఇన్ ఫ్యూచర్ ఏమవుతుందంటే హిమాలయాలలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమము అక్కడ జరుగుతుంది. ఎక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మౌంట్ శంబలలో జరుగుతుందన్నాను కానీ అక్కడ జరుగుతుందని చెప్పండి. మౌంట్ శంబల అంటే అక్కడే ఉంటుందన్నా మీరు తెలుసు. రాబోయేటటువంటి రోజుల్లో అది ఎంత విస్తరించాలో, హిమాలయాలలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక కొండ మీద ఎలా ఉంటాయి, హిమాలయాలలో ఎన్ని కొండలు ఉన్నాయి. ఇంచేత కొంచెం ఆ కామన్ సెన్స్ ఎప్పుడు అర్థం చేసుకోండి. హిమాలయాలలో ఉన్నటువంటి ఆ శంబళ అనేటటువంటి ఆ గ్రామము, గురువులు ఉన్నటువంటి గ్రామము, సుమారు ఇంకొక 298 కోట్ల సంవత్సరాల వరకు అది అలాగే ఉంటుంది. వాళ్ళు మారరు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారవు, ప్రపంచం మారుతూ ఉంటుంది. ఏ విధంగా అయితే హిమాలయాలలో ఉన్నటువంటి ఆ శంబళ గ్రామం మారదు, మౌంట్ శంబళ కూడా మారదు. మనుషులు మారుతారు, మేమే 298 కోట్ల సంవత్సరాలు ఉండలేం కదా, కానీ వేరే శరీరాలలో మళ్ళా మళ్ళీ అక్కడికే రావచ్చు, వేరే అది మన తీవ్రత బట్టి ఉంటుంది. అక్కడ 3 రకాలైనటువంటి శిక్షణలు ఇవ్వబడతాయి. మొట్టమొదటి శిక్షణ ఏంటి అంటే ఎండోక్రినాలజీ, శరీరంలో ఉన్నటువంటి గ్రంథుల గురించి చెప్పబడతాయి. గ్రంథులను కంట్రోల్ చేసేటటువంటి చక్రాల గురించి చెప్పబడతాయి. మౌంట్ శంబళలో ఎండోక్రినాలజీ, చక్ర విజ్ఞానము చెప్పబడుతుంది. దానికంటే ముందు గ్లాండ్స్ గురించి చెప్పబడుతుంది, మన శరీరంలో ఉన్నటువంటి గ్రంథుల గురించి చెప్పబడుతుంది. దానికి మౌంట్ శంబళ వాళ్ళు నేను అనుకున్న దానికంటే కూడా కేవలము 100 ఎక్కువ స్పీడ్తో చేస్తున్నారు. మొట్టమొదటిసారి నా దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులలో నేను అనుకున్న స్పీడ్ కంటే కూడా వాళ్ళు కేవలము ఎంత స్పీడ్తో చేస్తున్నారు, 100 ఎక్కువ స్పీడ్తో చేస్తున్నారు. కనుక సహజంగానే మొదట్లో దాని మీద నా దృష్టి ఎక్కువగా కేంద్రీకరించబడదు. అంతే కదా, మీరు లైన్లో వెళ్ళిపోతూ ఉంటే నేను అక్కడ కూర్చొని ఏం చేస్తాను, మీరు పనులు చేయకపోతే అధిగమించడానికి రావాలి కానీ. కానీ కార్యక్రమాలను అర్థం చేసుకోండి. ఏంటది ఎండోక్రినాలజీ? దీనికి ఏ ట్రేటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ అనేటటువంటి పుస్తకము టెక్స్ట్ బుక్ గా పెట్టుకోబోతున్నాను. ఏ ట్రేటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్, ఈ బుక్ సుమారు 1200 బుక్ అది, జ్వాలాచల మహర్షి రాసినది. అది అక్కడ టెక్స్ట్ బుక్ గా మారబోతోంది. అంటే ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళు చదవటం మొదలు చేశారు, చూస్తున్నారు, అవసరపడుతున్నారు. అందుకే చెప్పాను వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు బాబోయే అని. కానీ నా కోరిక ఏంటంటే ఇంకొక 10 వాళ్ళు స్పీడ్ పెంచుకుంటే మంచిది, అంతకంటే ఎక్కువ ఓన్లీ 10 అంటే ఇప్పుడు 100 స్పీడ్ గా చేస్తుంటే ఇంకా 1000 స్పీడ్ గా చేస్తే ఫిబ్రవరికి రథసప్తమి నాటికి ఒక ఇంటర్నేషనల్ కాంగ్రిగేషన్ నేను అక్కడ పెట్టేస్తాను. రథసప్తమికి ఫిబ్రవరిలో రాసుకుంటాను, వసంత పంచమి తర్వాత. ఇప్పుడు వస్తున్న ఫిబ్రవరి ఇప్పుడు జనరల్గా చూసుకోండి, అది డేట్ మీరు మనసులో పెట్టేసుకోండి, అనౌన్స్ చేయక్కర్లేదు. రథా సప్తానికి మౌంట్ షెంబలాలో ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇంకేంటే అది వీటిగానే మీరు వెళ్తున్నారు. ఈ కార్యక్రమాలు భారతదేశంలోనే కాదు, మీకు తెలియదు కానీ ప్రపంచం అంతటా జరుగుతున్నాయి రకరకాల పేర్లతో. కేవలం మనం వాళ్ళని కాంటాక్ట్ చేయడమో, వాళ్ళు మనని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. జరిగాక ఏమవుతుంది, క్షీణమే కనుక పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, డిసెంబర్ లోపల మౌంట్ షెంబలాలో ట్రీటీస్ అండ్ కాస్మిక్ ఫైర్ ఒకసారైనా చదవట అయిపోవాలి లైన్ బై లైన్. ఎలాగనగా ఇంకా రియల్ టెక్నిక్ కష్టసాధ్యమే, అవసరపడాల్సిందే చదవాల్సిందే. కానీ దానికి తగినటువంటి వసతులు ఉన్నాయి, ఏర్పాట్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. ట్రీటీస్ ఆన్ కాస్మిక్ ఫైర్ మౌంట్ షెంబలాలో మొదటి భాగం. నిజానికి చెప్పాలి అంటే ఇది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కుండలని జాగరణ వైపుకు వెళ్తుంది. ఇప్పుడు ఇప్పుడే వెళ్ళదు, కానీ ఆ మౌంట్ శంబల రేపు కుండలని జాగరణ కార్యక్రమాలు ఏవైనా జరగవలసి ఉంటే దానికి తగినటువంటి ఏర్పాట్లు అక్కడే జరుగుతాయి. ఈ డిఫరెన్సియేషన్ మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ దాని ప్రకారము మీ యొక్క కార్యక్రమాలను కానీ మీరు వెళ్ళేటటువంటి ప్లేసెస్ కానీ నిర్ణయించుకోండి. రెండవది మౌంట్ శంబలాలో కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ నేర్పబడుతుంది. కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, జన్మజన్మల పరంపర గురించి చెప్తాను. ఆ జన్మజన్మల పరంపర ఎలా అవగాహన చేసుకోవాలో చెప్తాను. గురువులతో మనకి ఉన్నటువంటి జన్మజన్మల పరంపరని మనం గుర్తుంచుకోగలుగుతాం, స్మృతికి తెచ్చుకోగలుగుతాం. స్మృతికి తెచ్చుకోవటం అంటే ఇప్పుడు చేయాల్సిన పని అది స్మృతికి తెచ్చుకోవాలి. గుర్తించుకోగలగటం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రియాకలాపాలలో గురువుల యొక్క ప్రసక్తి ఎలా ఉన్నది అన్నది మీకు తెలియాలి. ఉదాహరణకి ఇవాళ పొద్దున్న నేను బట్టలు వేసుకుంటూ ఉంటే ఒక శ్లోకం ఒకరు చదువుతున్నారు, కస్తూరి తిలకి లలాట పలికి. అది ఒక సంస్థకి, సంస్థ ఎలా రూపుదిద్దుకుంటుందో ఇవాళ మీరు వినబోతున్నారు. అంటే మీరు కనుక నిరంతర అవగాహనలో ఉంటే మీరు గురువుని యొక్క మాధ్యమంగా మారిపోయి పెద్ద పెద్ద సంస్థలు పెట్టేస్తారు. ఇవాళ ఒక సంస్థ ఆవిర్భవించబోతుంది, దానికి చెన్నకేశ్వరరావు గారు ముఖ్యమైనటువంటి మాధ్యమంగా ఉంటారు. కానీ ఇదంతా ఏమిటి అంటే ఏదో క్యాజువల్ గా ఒక బాత్రూమ్ సాంగ్ లాగా ఒక రెండు లైన్లు నా చెవిలో పడ్డాయి. అంటే మహాసంస్థ ఆవిర్భవం. ఇది ఎందుకు చెప్పుకుంటున్నాను అంటే గురువులకి మీరు అలా పనిచేయండి, మీరు గురువులకి గుది పండలుగా మారకండి. కనీసం పని చేయగలిగితే ఒక మాట వింటే ఓ సంస్థ లేచిపోవాలి అక్కడ. అందుకని మీకు డైరెక్ట్ ఉదాహరణ ఇస్తే తప్ప అర్థం కాదు, ఇండైరెక్ట్ గా ఎంత చెప్పినా అర్థం కావటం లేదు. కనుక నేను ఎలా వర్క్ చేస్తున్నానో చూస్తూ ఉంటే నేను నన్ను కాపీ కొట్టిస్తే. చేత రెండోది ఏం చెప్పాను నేను, కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఈ జన్మజన్మల పరంపర. గురువారం అయింది, సప్తమి అయింది, జనవరి 26 నెక్స్ట్. అంటే మనం పెట్టబోయేటటువంటి ఆ ఇంటర్నేషనల్ ఇది గురువారం అవటం ఆశ్చర్యమే, సప్తమి అవటం ఆశ్చర్యమే. కానీ మనం ఏమి ఆశ్చర్యపడక్కర్లే, మన కార్యక్రమాలన్నీ అలాగే జరుగుతూ ఉంటాయి. 25 కూడా నెంబర్ 7. చేత డేట్స్ రాజు క్లాస్ రానివ్వకండి, అనౌన్స్ చేసిన డేట్స్ మారు. అంతేత తన ప్రోగ్రామ్ ఎలా వేసుకోవాలంటే ఆ డేట్కి నేను హైదరాబాద్కి దగ్గరగా ఉండాలి. మూమెంట్ కొంచెం మీరందరూ తర్వాత మెల్లిగా కలిసి నా మూమెంట్ని సెట్ చేయండి. మీరు చదువుతూ ఉంటాం కదా క్లాసెస్ తీసుకుంటూ. అంతేత జనవరి 26 హైదరాబాద్లో ఉండాలి అంటే 23 మీరు ఢిల్లీలో నా ప్రోగ్రామ్ పెట్టారనుకోండి. అవుట్ ఫ్లైట్స్ అవి ఉన్నాయి, కానీ అలాంటి పిచ్చి పనులు మనం చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మీద భావం అర్థమవుతుంది కదా, మీరు టైం టేబుల్ కొంచెం అలా వేసుకుని ఈ సంవత్సరం అంతా తిరుగుతాను నేను. నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 14th నా ఈ కార్యక్రమానికి పూర్ణావతి చేసుకుంటాను. నన్ను తిప్పుతూ సంస్థల్ని పెట్టిన సంస్థలు లేవని, కొత్త సంస్థలు ఆవిర్భేది ఒక్కటే ఈ సంవత్సరం నా ప్రణాళిక. పాయింట్ అర్థమైంది కదా, కొత్త సంస్థలు లేవాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇవాళ నేను శ్రీమద్ భాగవత స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాల కేంద్రం పెట్టబోతున్నాను. ఇంకా అది వాళ్ళు చేసుకుంటారు. అంతేత స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం భగవద్గీతలో మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు ఆయనతో సంప్రదించుకోండి, ఆయన కార్యక్రమాల్లో పాల్పంచుకోండి. నేను భగవద్గీత గురించి ఎప్పుడు ఎక్కడ చెప్పినా మీరు రావడానికి ట్రై చేయండి. మిగతా టైమ్ప్పుడు మీరు రాకూడదు. ఎవరు రాకూడదు? నువ్వు రావచ్చా? రాకూడదా? నువ్వు నాకు అర్థం కాలేదండి. రావచ్చా రాకూడదా? ఎవరు రావచ్చు? శ్రీమద్ భగవద్గీత స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞములు నిర్వహిస్తాము, దాన్ని నేర్చుకుంటాము అన్నవాళ్ళు ఆ కాలేజీలో చదువుతారు. వాళ్ళు మిగతా కాలేజీకి వచ్చారు అంటే అర్థం ఏంటంటే ముందు వాళ్ళ క్లాసులు ఎక్కొట్టారని అర్థం. అంతేకాకుండా ఇక్కడున్న వాళ్ళని కూడా ఎక్కొట్టి సినిమా తీసుకోవటానికి వచ్చారు అని అర్థం. హిందూ కాలేజీలో చదివేకున్న వాళ్ళు క్లాస్ టైంలో టీజేపీఎస్ కాలేజీకి వచ్చాడు అంటే అర్థం ఏంటి? గ్యారంటీగా చదువుకోవటానికి రాలేదు. ఎందుకంటే చదువుకోవాలంటే వాడు ఎక్కడ ఉండాలి? హిందూ కాలేజీలో. మరి ఇక్కడికి వచ్చాడు అంటే ముందు వాడి చదువు ఎక్కొట్టుకున్నాడు గ్యారంటీగా. ఇక్కడ కూడా ఏదో ఉంది వాడి గ్రూపు, వీళ్ళు చదువుకోనటువంటి గ్రూపు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? వెళ్ళండి. అలా వెళ్ళేవాళ్ళని నేనేం కాదంటే నేను, కానీ మీరు కొంచెం అవగాహన తెచ్చుకోండి ఏం చెప్తున్నాను. అంటే కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ కి ఎడ్గర్ కేసీ అనేటటువంటి ఒక మహనీయుడి యొక్క పుస్తకాలు మనకి చాలా ఉపయోగపడతాయి. పుస్తకాలలో మొదటి పుస్తకం ఆల్రెడీ నేను అక్కడ మా గాయత్రి చేత శిక్షించడానికి ట్రై చేశానేమో, నాకు తెలియదు ఆవిడ ఏం చేసిందో. నేను చెప్పాగా మీరు స్పీడ్గానే వెళ్తున్నారు, అందుకే దాని గురించి అసలు నేను ఆలోచిస్తున్నాను. నేను మెనీ మ్యాన్ అనేటటువంటి ఆ పుస్తకము ప్లస్ ఎడ్గర్ కేసీ మొత్తం, అది చాలా అవసరం మనకి. కంటిన్యూటీ ఆఫ్ ఇది భగవద్గీత 4వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పబడింది. బహుని మే వ్యతీతాన్ని జన్మాని తమచార్జన సాన్యహం వేద సర్వాణి నష్టం వ్యర్థ పరంతప. ఈ ఒక్క శ్లోకము ఎడ్గర్ కేసీ జీవితం. నేను మీకు చాలాసార్లు చెప్పాను, భగవద్గీతలోని ఒక శ్లోకం చాలు మీ జీవితాలు మార్చేయడానికి. పారాయణ మీద పారాయణ చేసేస్తూ ఉంటారు, జీవితాల్లో ఏం మార్పు రాకపోవటానికి కారణం ఏంటంటే భగవద్గీతను మనం ఆచరణలో పెట్టడం లేదు. ఇవాళ నేను పెట్టబోయేటటువంటి ఆ శ్రీమద్ భాగవత జ్ఞాన యజ్ఞ స్వాధ్యాయ కేంద్రాలు పేరు కాస్త చూసుకోండి, ఏ పేరు పెడితే బాగుంటుందో. కాదు భాగవతం కాదు, భగవద్గీత శ్రీమద్ భగవద్గీత స్వాధ్యాయ కేంద్రం. భగవద్గీత భాగవతం కాదు. మళ్ళీ చెప్పేటా? మళ్ళీ చెప్పా? మళ్ళీ చెప్పా? భాగవతం కాదు. భాగవతం కాదు చెప్పమ్మ గట్టిగా. కన్ఫ్యూజన్ వద్దు. అక్కడ ఈ భగవద్గీత యొక్క ఒక్క శ్లోకంతో మీరు ఎంతలా మారిపోవచ్చు చెప్పేగా. మొత్తం ఎడ్గర్ కేసీ లైఫ్ ఆ ఒక్క శ్లోకం. అరవిందుది చాలా సార్లు చెప్పాను నేను. వాసుదేవ సర్వమితి సమాత్మ సుదుర్లభ అన్న ఒక శ్లోకాన్ని పట్టుకున్నాడు, అంత పెద్ద సంస్థ అయిపోయింది. భగవద్గీత కానీ ఇది భగవద్గీత క్లాసులు కాదు. కానీ వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ క్లాసుల్లో ఏం అవబోతుందో. అక్కడ దేనికోసం అని పెడుతున్నాము, దానికి ఒక చిన్న ప్రణాళిక కూడా తయారు చేశాను, అది నోట్ చేసుకోండి. మొట్టమొదటి ఏంటి అంటే ఈ పుస్తకాన్ని మీరు టెక్స్ట్ బుక్ లో పెట్టుకుంటే ఈజీ అవుతుందేమో, గీతా ప్రెస్ దొరకపోతే ఇంకేంటే చౌకగానే ఉంటుంది, అందులో అందుబాటులో ఉంటుంది. అందులో అంగ ఉపన్యాస కరన్యాసాల గీతా పారాయణ రోజు చేసేది అంగన్యాస కరన్యాసాలతో స్టార్ట్ అవుతుంది. ఈ అంగన్యాస కరన్యాసాలతో చేస్తూ గీతా ధ్యాన శ్లోకం ఒకటి ఉంది. గీతా ధ్యాన శ్లోకాలు ఇందులో ఉన్నాయి. గీతా ధ్యాన శ్లోకాలు అంటే
చాలా మంది ఉన్నారు. వాళ్ళని మీరు ఏం చేస్తారు అంటే
ఏదో ఒక సాధన క్యాంప్ లాగా పెట్టి మూడు రోజుల పాటు భగవద్గీత ఒక అధ్యాయం గురించి చర్చించుకోండి. అర్జున విషాద యోగము మూడు రోజుల పాటు అందరూ వచ్చి చేసుకుంటూ ఉంటారు. ఆ మూడు రోజుల్లో ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. విజ్ఞానం అన్నమాట పదారాపులు వేస్తాం ఆదివారం కాబట్టి. ఆదివారం అంటే మీరు పెట్టుకున్న డేట్ భగవద్గీతకి ఎప్పుడు పెట్టుకుంటే క్లియర్గా ఉందా? ఈ మూడు రోజుల సాధనా క్యాంపు లేకపోతే వీలు కాకపోతే ఒక రోజు సాధనా క్యాంపులు గీత గురించి చెప్పగలిగే వాళ్ళని స్పెసిఫిక్ గా అడుగుదాం మనం. మీరు అర్జున విషాద యోగం గురించి చెప్పండి, సాంఖ్యయోగం గురించి చెప్పండి. చెప్పి మీరేం చేయాలంటే క్యాంపుకి వచ్చినటువంటి వాళ్ళు దాన్ని మీరు మీ నిత్య జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించుకోవాలి. అంటే మీ జీవితమే గీతామయం అయిపోవాలి. మీరు వేసిన ప్రతి అడుగు కూడా భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని కనిపింపజేయాలి. ఆ యాంగిల్లో ప్రాక్టీస్ తీసుకోవాలి. రేపు ఎప్పుడు వస్తున్నావే ఐదుకి వచ్చినప్పుడు దీని డీటెయిల్స్ చెప్పాలి. ఇది క్లియర్గా ఉంది కదా? ఈ బుక్ కూడా కొన్ని కాపీలు తెప్పించేసేయండి. ఉన్నా ఇదే ఎక్కువ మంది దగ్గర ఉంటాయి. ఓకే, సో ఇది భగవద్గీత గురించి మనం చేయబోయేటువంటి ఒక విశేష కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మీకు అర్థమవుతుంది కదా మొట్టమొదటి ఏంటి అంటే, వారానికి రెండు సార్లు మొత్తం భగవద్గీతలోని 700 శ్లోకాలు ఆవుతి గారు వేసుకోవాలి. రెండు సార్లు ఎలా అయిందో తెలుస్తుంది కదా. మొదటి రోజు 116, తర్వాత 116, అలా 6 రోజుల్లో 700 శ్లోకాలు అయిపోతే 7వ రోజు పూర్ణావతిగా మళ్ళీ 700 శ్లోకాలు. దీనికి ఒక విశేషమైనటువంటి టెక్నాలజీ ఉంది. ఎందుకు ఇలా చేయిస్తున్నాను అన్నది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రెండోది ఏం చేసుకుంటున్నాం మనం, పారాయణ చేసే వాళ్ళని పెంచుకుంటున్నాం. పారాయణ కూడా ఎలా చేయాలి వాళ్ళు? అంగన్యాస కరణ్యాస పూర్వకముగా గీతా మహాత్యం చదువుకుంటూ చేయాలి. అప్పుడు దాని శక్తి వస్తుంది వాళ్ళకి. ఈ ధ్యానానికి ఈ బొమ్మ ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి. ఈ బొమ్మ నేను ఎక్కడ చూడలే నాసాగిరే ఏంటని. ఆ బొమ్మకి కావాల్సి అంటే ఆ శ్లోకానికి బొమ్మ అర్థమైందా? ఇప్పుడు శాంతాగారం అదే చేయడం అంటే ఆ విష్ణుమూర్తి ఆ పౌరి అలాగా. మరి మీరు ఎప్పుడు చూసారా దేవి ఫోటో ఉందా? ఈ అచ్చుడు కానీ ఎప్పుడు నాకు రేపు చూపించాలి నేను అది కొని. ఎప్పుడో చేస్తే పనులు ఏం జరగవు. తక్షణం అవ్వాలి. అసలు ఎవడో ఒకడు వెళ్ళిపోవచ్చు కానీ నా క్లాస్ అయ్యాక వెళ్ళండి. ఇంకోటి ఎప్పుడో గుర్తుంచుకోండి, మన కార్యకర్తలకి మన వాళ్ళందరికీ నేను చెప్పేది, నేను క్లాస్ తీసుకొచ్చున్నప్పుడు అన్ని పనులు ఆపి క్లాస్కి రండి. ఎందుకంటే ఈ డీటెయిల్స్ మళ్ళీ నేను చెప్పినా మీకు అర్థం కాదు ఇంత డీటెయిల్. ఇప్పుడు ఈ భగవద్గీత సంస్థ మాస్టర్ పెడదాం అనుకున్నారు, ఇలా చేద్దాం అనుకున్నారు అంటే ఈ డీటెయిల్స్ అన్ని మీకు తెలియవు కదా. అందులో మీకు ఆప్షన్ ఇస్తున్నాను, డిసెంబర్ వరకు ఎవరైనా ఏదైనా జంప్ చేయొచ్చు గ్రూప్స్. అంటే ఈ గ్రూప్ బాగుందనిపిస్తుంది, మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తే ఆ గ్రూప్ బాగుందనిపిస్తుంది మీకు. అంతేదా ఈ డిసెంబర్ లోపల నేను చెప్పి అనేక గ్రూప్స్ రాబోతున్నాయి. నా టార్గెట్ ఏంటంటే 360 గ్రూప్స్ రావాలి. రోజుకు ఒక గ్రూప్ ఉండాలి మన దేశంలో. సంస్థ ఒక సంస్థకి ఒక సంస్థకి లింక్ ఏమీ ఉండదు, ఎక్సెప్ట్ ఇన్ కమ్యూనికేషన్ కానీ లేకపోతే ఏదైనా పండుగలు అలాంటివి ఏదైనా చేసుకుంటే ఆ ఇంకొకటి మర్చిపోయిన పండుగలంటే గుర్తుంది. ఈ గీతా సంస్థ వాళ్ళు గీతా జయంతి చాలా అద్భుతంగా జరుపుకోవాలి. గీతా జయంతి రాబోతుంది, అదే అందుకోసమే ఇంకేంటంటే మనకి గీతా జయంతి న్యాచురల్ గా భగవద్గీత చదివే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కానీ గీతా జయంతి సంవత్సరంలో ఒకసారి వచ్చే జయంతి, ప్రతి నెలలో కూడా అదే తిరిగి గీతా జయంతి జరుపుకోవాలి. మీరు సంక్రాంతి మహాసంక్రాంతి శివరాత్రి మహాశివరాత్రి అని ఎలా అంటామో మామూలు గీతా జయంతి మహాగీతా జయంతి ఎప్పుడు పడుతుందో చూసుకోండి. ఏకాదశి అనుకుంటా అది డిసెంబర్ 2nd దత్త జయంతి అవదమ్మా. చూసేసుకోండి, డిసైడ్ చేశాను ఆయన. దత్త జయంతి 2nd అమ్మా, పూర్ణిమ రెండు, దాని తర్వాత నాలుగు రోజుల తర్వాత అనుకుంటా. సరే ఏదో చూసుకోండి ఒకసారి, అంటే ఇక్కడ మనం కన్ఫ్యూజ్ కావచ్చు, ఒకసారి క్యాలెండర్ జాగ్రత్తగా చూసుకోండి. దానికి ఒక నెల ముందు ఒక గీతా మీటింగ్ జరిగిపోవాలి. గీతా జయంతి ఎప్పుడు? ముందు ఏకాదశి, అంటే అది నవంబర్ లోనే వస్తుంది. పిల్లలు ఏదో ఒకటి మీకు అసహ్యమైన భావం అంతేత ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం, ఈ ఏకాహాలు, అఖండంగా భగవద్గీత పారాయణాలు ఆ రోజుకి ఒక రోజుకి, ఈ గీతా జయంతి పెట్టేసుకోండి. దీని తర్వాత వచ్చేది మహాగీతా జయంతి అవుతుంది అనుకుంటా. నవంబర్ లో వస్తుంది కదా ఒక ఏకాదశి, సరేనా? అంతేత అది భగవద్గీత గురించి చెప్పేటటువంటి దాంట్లో ఏం జరగబోతుంది అంటే, అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా భగవద్గీత మీదే ఆధారపడి నేస్తాయి అన్నది ఇప్పటికి అర్థమైపోయింది కదా మీకు. ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా భగవద్గీత మీద, భగవద్గీత యొక్క ఒక శ్లోకం కానీ ఒక పాదం కానీ దాని మీద ఆధారపడి నేస్తాయి. ఇదంతా దేని గురించి నేను మాట్లాడుతున్నాను? నేను పెట్టబోయే సంస్థల గురించి మాట్లాడుతానే. ఇవంతా కూడా ఋషుల ఆశ్రమాల యొక్క బాహ్య ప్రకటీకరణలో భాగాలు. ఇంకా అవి బయటకు వస్తున్నాయి ఆ సంస్థలన్నీ కూడా. కానీ ఇదేది ఋషుల ఆశ్రమం కాదు, ఋషుల ఆశ్రమానికి ద్వారా లేదు. ఇందులో మన వాళ్ళు బాగా నిష్ణాతులు ఏవో పద్ధతిగా జీవించగలిగితే ఆశ్రమం వచ్చింది, లేకపోతే సంస్థ ఇంకట. స్పీడ్ కాస్త మీరు అందుకోండి, మీ వ్యక్తిగతమైనటువంటి కష్టాలు అవి మీకు ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే రెండు, అలా ఏవో ఒకటి ఉండనే ఉంటాయి. వాటిని పట్టించుకోకుండా మీరు ఇంజనీరింగ్ అది ఎలా చదవగలుగుతున్నారు, మీ ఉద్యోగాలు ఎలా చేసుకోగలుగుతున్నారు, ఎన్ని కష్టాలు వచ్చినా ఏం వచ్చినా, మనం పెట్టుకునేటటువంటి ఈ సంస్థల కార్యక్రమాలు అంత ఊపులు జరగాలి. జరిగేటట్టు చూడటానికి నేను శాయశక్తులై ఈ సంవత్సరం అంతా ఆగకుండా తిరుగుతాను. కార్యక్రమాలు మీరు పెట్టుకోండి, పద్ధతిగా పెట్టుకోండి. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి నేను వైజాగ్ వెళ్ళాలి అనుకుంటున్నాను. దానిలో 8 చోట్ల కార్యక్రమాలు మీరు పెట్టుకోవచ్చు. తెలుసా, కార్యక్రమం పెట్టుకుంటా ఒక రోజు అక్కడ ఆగుతా, మనం ఇంకో 100 కిలోమీటర్లు వెళ్తా అక్కడ కార్యక్రమం తెలియనిస్తున్నారు. ఈ మంచిగా దీని ఇవ్వలేరా? పెట్టిపండి. సరే ఇద్దీతో అర్థమైంది కదా, మనకి తెలుసు కదా. కొంచెం మనం జాగ్రత్త తీసుకుంటే ఆయన మనకి చాలా హెల్ప్ చేయగలుగుతాడు రాబోయే రోజుల్లో కదా. నా సాధ్యమా అందులో మీ మీద ప్రేమ లేదు. అందులో కర లేకుండా వచ్చావు, అంటే భయపడతాను అనుకున్నావు కర పట్టుకొస్తే. వద్దమ్మా, ప్రేమ ఓకే, కానీ ప్రేమ ఉంటే మీరు కష్టాలు అధిగమిస్తారని ఇదే ఒక ప్రూఫ్. అంటే మీరు చేయలేకపోతున్నారంటే గురువుల ప్రణాళిక మీద ప్రేమ లేదు. ఇంకొక వేషాలు ఏమి వేయొద్దు, నేను వేషాలు ఇచ్చినా నేనే మిమ్మల్ని నమ్ముతున్నానే ఇంది. మీ అసల స్వరూపం నాకు తెలుస్తూనే ఉందిగా, మీకు తెలుస్తోంది. కానీ మీరు ఎందుకో ముసుగు వేసుకుంటున్నారు. మీ ఉద్దేశం ఏంటంటే పిల్లి కళ్ళు ముసుగు పాలు తాగితే ఏమనుకుంటుందంటే పిల్లి, అలాగే మీరేదో తీసుకుంటూ ఉంటే మాకు తెలియదు అనుకుంటారో, అది మీ అపోహాలు అందరికీ తెలుస్తాయండి. కొంచెం ఆ స్పష్టత కావాలమ్మా, మనం గురించి మనం స్పష్టంగా అవగాహన చేసుకోలేకపోతే, అందువల్ల చేయలేకపోయినా ఇందువల్ల చేయలేకపోయినా ముసుగు వేసుకుంటారు మీరు. కనీసం ఆ ముసుగు నేనున్నప్పుడైనా తీసేసుకోండి మీరు, తర్వాత మీరు వేసుకోకుండా ఉండటం మంచిది. చాలా స్పష్టంగా నేను చెప్పింది గుర్తుంచుకోండి, ఇళ్లలో పూజలు చేయడం మానేయండి. నేను స్పష్టంగా సభాముఖంగా నేను చెప్పాక నా వాళ్ళు ఆ పని చేస్తున్నారు అంటే మరి నేను ఆలోచించుకోవాల్సి వస్తున్న వాళ్ళు ఎవరు అని. ఖచ్చితంగా వాళ్ళు నా వాళ్ళు కాదు, అంతవరకు నాకు డౌట్ లేదు. కానీ మీరు లింక్ ఉంచుకున్నారనే భ్రమలో ఉండబాకండి. నేను చెప్పింది చేయనప్పుడు స్పష్టంగా ఇచ్చిన ఆర్డర్, ఒక సంవత్సరం వరకు మీరెవరు మీ ఇళ్లలో పూజలు చేయకండి. ఇది పాకిస్తాన్ కానీ మాస్టర్ మిగతా పనులు చేయమంటే చేసుకోండి బాబు. మిమ్మల్ని ఇంట్లో ఎందుకు చేయొద్దంటున్నాను అంటే నేను బయట చేయమన్న పనులు చేస్తారేమో అని. అక్కడేమో ఎక్కువ చేసి ఇంట్లో పూజలు, బయట ఏమీ చేయకుండా ఉంటే మీరు ఇంట్లో ఏదో గుడిగుడి గురించో ఆడుకోవడం మంచిది. కనీసం ఆ 2-3 గంటలైనా ఇంట్లో మీ గొడవ పిల్లలకి వాళ్ళకి ఉండదు. కొంచెం స్పష్టత అర్థమవుతుంది. వద్దు, మీరు పూజలు చేయొద్దు చేయొద్దు అన్నాక నేను మీతో చెప్తున్నాను, అనేక సంస్థలు పెట్టబోతున్నాను నేను. ఈ సంస్థలన్నీ కూడా ఋషుల బాహ్య ప్రకటీకరణకి ఆధారాలు ఉంటాయి. ఋషుల యొక్క సంస్థ ఏర్పడ్డాక ఇంకా దానికి అడ్డంకి ఏ ఉండదు. అంటే అడ్డంకులు అవి వస్తున్నాయంటే అర్థం ఏంటంటే ఇంకా ఋషుల యొక్క దృష్టి దాని మీద పడలేదు అని అర్థం. పడేటట్టు చేసుకోవాల్సినటువంటి బాధ్యత మంది పడితే ఆ ఋషి ఎక్కడో అక్కడ దానికి తగినటువంటి ఆశ్రమాన్ని తయారు చేస్తాడు. వాడు తయారు చేసుకున్నాక ఇంకా 300 కోట్ల సంవత్సరాల వరకు ఆ ఆశ్రమం అలాగే భూమి మీద ఉంటుంది. దానికి ఈ సంవత్సరంలోనే పునాదులు పడిపోతాయి, ప్రపంచానికి తెలిసిపోతుంది ఎక్కడ ఏ ఆశ్రమం రాబోతుందో. కానీ అది ఖచ్చితంగా మనం పెట్టింది కాదు, వీటి వల్ల ఎక్కడో వస్తుంది, అది మనమే అక్కడికి షిఫ్ట్ అవ్వచ్చు వేరే. కానీ ఇది ఋషుల ఆశ్రమాన్ని మాత్రం ఇచ్చే పరిస్థితుల్లోనూ దయచేసి అనుకోవద్దు. ఇది ఆ ఆశ్రమానికి ఒక మోడల్ తయారు చేస్తున్నాం. ఋషికి మన మోడల్ నచ్చింది అనుకోండి, ఆ మోడల్ తీసుకుపోయి తను ఉపయోగిస్తుంది. లేదు నచ్చింది కానీ ఇది కాదు కొంచెం మారుస్తాం అనుకుంటే మారుస్తాడు. విశేష ఒకటి భగవద్గీతది. కానీ యాక్చువల్ గా విజయవాడ ఈ దరిదాపుల్లో నేను కోరుకునేది ఏంటి అంటే ఒక సూర్య ఉపాసనా నిలయము ఏర్పడాలి. నంబూరులో దానికి తగిన ఇది చేశాను కానీ ఎందుకో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ దట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. అంటే నాకేంటంటే అక్కడ డౌట్, అది మన ప్లేస్ కాదేమో అని. అక్కడ ఉన్నవాళ్ళ చేతకానితనం ఒక ఎత్తు, కానీ ఇంకోటి కూడా ఉంది, అసలు అది మనకి అనువైన స్థలం కాదేమో అని ఎలా తెలుస్తుంది మనకి? అది ఇంకో చోట ఏదైనా పెట్టి చూస్తే తెలుస్తుంది మనకి అది స్థలంలో దొరకాలా లేకపోతే మన చేతగాని తరమా. అంచేత విజయవాడలో కానీ విజయవాడకి దరిదాపులలో కానీ ఒక సూర్య విజ్ఞాన పరిశోధనా కేంద్రము రావాలి. మీరు ఆలోచించుకోండి దాన్ని ఏం చేస్తారో ఎలాగో. నంబూరులో ఎందుకు ఐఎమ్ నాట్ హ్యాపీ కనుక కొన్నాళ్ళు మర్చిపోండి దాన్ని. మీరు ఒక కొత్త ప్రయత్నం చేసుకోవటానికి ట్రై చేయండి. ఎక్కడ ఏమిటి నేనేం మాట్లాడటం లేదు, ఏం కావాలో చెప్పాను నేను. అక్కడ మళ్ళీ చెప్పక్కర్లేదు కదా వెనక. ఏం చెప్పానో తెలుసు కదా దానికి ఏమేం కావాలో. ఒక మ్యాగజైన్ కావాలి, వేదాలలో సూర్యుడు గురించి చెప్పబడినటువంటి సూక్తాలన్నీ ఒక చోటకి రావాలి, ఒక మంచి పండితుడి చేత సూక్తాలన్నీ చదివించి కీర్తించాలి, రోగ నివారణ కేంద్రం ఒకటి రావాలి, ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ అండ్ హార్ట్ డిసీజెస్, సూర్య నమస్కారాలు నేర్పించేటటువంటి ఒక వైజ్ఞానిక కేంద్రంగా అది మారాలి. ఇవన్నీ నేను చెప్పాను కదా, దానికి ట్రై చేసుకోండి. దానికి మీరు విజయవాడలోనే ట్రై చేసుకోదలుచుకుంటే ఈ మాత్రం స్థలం ఉన్నటువంటి ఒక హాల్ ఉన్నా అభ్యంతరం లేదు. సూర్యుడు విగ్రహం పెట్టేస్తాం, సూర్య నమస్కారాలు నేర్పేది, సూర్య నమస్కారాలు నేర్పిస్తాం, సూర్య సూక్తాలు అవి చదివించేటప్పుడు అవి చదివిస్తూ ఉంటాం. బట్ మీరు నాకు చెప్తూ ఉంటే ఏం చేయాలో చెప్తూ ఉంటాను నేను. ఐదర్ ఇండస్ట్రీకి ఇటు గుడివాడ వైపు కానీ ఇటు మచిలీపట్నం వైపు కానీ ఇటు హైదరాబాద్ వెళ్ళే రోడ్డు వైపు కానీ మీరు కష్టం చూసుకోండి. అది నేను ఈ ఊళ్ళో ఉండగానే చేస్తే నేను ఓపెన్ చేసేస్తాను. మాకంతా చాలా తొందర కదా సార్, మేమేమనుకుంటామంటే ఇవాళ క్లాస్ ముగించుకున్నా విషయంలో మాస్టర్ వచ్చేయండి మేము ఎక్కడ పెడుతున్నాం స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసేద్దాం. నా స్పీడ్ అలా ఉంటుందండి, మిమ్మల్ని నేను ఆ స్పీడ్ లో ఉండమని లేదు. నా స్పీడ్ మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే వేదపాల కనిపిస్తుంది. రాబోయేటువంటి 2-3 నెలలు అక్కడ ఏం జరగబోతుందో అన్నప్పుడు మీరు ఆ స్పీడ్ గా తిరిగి చేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇద్దరు వ్యక్తులే రాలేవుకండి. వాళ్ళిద్దరూ మీ చోటికి రాకపోతే నా చోటికి రాకపోతే ఎవరు వాళ్ళు? చిన్నకేశ్వరు గారు, గౌతమి గారు. వాళ్ళు దేనికి కాన్సన్ట్రేట్ చేయాలి? అందుకు. అంటే ఇప్పుడు రావచ్చు అంటే అది రైతా తప్ప, అర్థమైంది కదా? కానీ ఇక్కడ ఏం జరుగుతుందో మన వాళ్ళు ఉన్నారని చూసిపోవచ్చా? కానీ చూసిపోవచ్చు. కానీ మేము ఈ సాధనలు చేస్తామండి ఒప్పుకోండి. మీరు అదే ఆ తేడా అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను కొంచెం దానికి ఆలోచించండి. ఈ స్థలాలు అలాంటి వాటికి మీరు ఏమైనా చూపించదలుచుకుంటే చూపించండి. మీ ఉండవలేదు కానీ ఐ డోంట్ నో వేర్ ద ప్లేస్ ఇస్. కానీ ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి వేటపాలెం వెళ్లే లోపల చూడా సూర్య పరిశోధన, సూర్య విజ్ఞాన పరిశోధన కేంద్రం అనే పేరు పెట్టండి. విల్ మేక్ ఇట్ యాజ్ ఎ సైంటిఫిక్ రీసెర్చ్. సూర్యకిరణాలు, సూర్యకిరణాల చికిత్స మొత్తం దానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేద్దాం. అందరికీ చెప్పండి, మీకు తెలుసున్న వాళ్ళకి, తెలియని వాళ్ళకి. కానీ ఏదైనా వేటపాలెం వెళ్లే లోపల అంటే ఆదివారం అనుకుంటా కదా, ఎప్పుడు బయలుదేరుతున్నాను వేటపాలెం? 23 మధ్యాహ్నానికి. అది నాకు నేను తీసి అక్కడ నుంచి నేను వెళ్ళిపోయేటట్టు చూసుకోండి. దానికి మొత్తం ప్రణాళిక ఆల్రెడీ మేము ఇస్తున్నాము. మీరు ఒక్కటే ఇక్కడ అర్జెంట్ గా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే వెబ్సైట్ లో ఆ మ్యాగజైన్ ఒక స్టార్ట్ చేసింది. ప్రతి నెల సూర్య విజ్ఞాన పరిశోధన కేంద్రం నుంచి ఆ మ్యాగజైన్ స్టార్ట్ అవ్వాలి. ఆ మ్యాగజైన్ కి ఏ సంస్థ అక్కర్లేదు కదా, మనుషులు కూర్చొని రాష్ట్రం వెబ్సైట్ లో పెట్టడమే. అదేదో ఎవరి బాధ్యత తీసుకుంటున్నారు? సూర్య విజ్ఞాన పరిశోధన కేంద్రం బాధ్యత ఎవరు తీసుకోబోతున్నారు? తీసుకున్న వాళ్ళు నా స్పీడ్ లో పనిచేయాలి తప్ప నిద్రపోతూ ఉంటే కుదరదు. మీరు ఎవరు తీసుకోలేకపోతే నేను చూసుకుంటాను దాన్ని. ఎస్ ఆర్ నో టకామని చెప్పాను 2 నిమిషాలు. సరే, మీరు ఎవరు చూసుకోవద్దు, నేను చూసుకుంటాను. సూర్య విజ్ఞాన పరిశోధన కేంద్రం గురించి దయచేసి మీరు ఎవరు ఆలోచించవద్దు. వద్దు అన్నాక ఇంకా మీరు చేతులెత్తినా ఇలా మీరు చేతులెత్తేసారు ఆల్రెడీ. నా స్పీడ్కి ఈ రియాక్షన్ సరిపోదు, మీరు వదిలేయండి, నేనే ఎక్కడో పెట్టుకుంటా. దాని గురించి మీరు మర్చిపోండి. సూర్య విజ్ఞాన పరిశోధన కేంద్రం గురించి మీరు భగవద్గీత ఈ ఎక్స్టర్నలైజేషన్ హైరార్కీలో గురించి చెప్పుకుంటూ 1934లో చెప్పినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు వేడి అందుకుంటున్నాయి. ఈ వేడి అందుకున్నప్పుడు ఆ వేడి కావాల్సినటువంటి వాళ్ళు వర్క్ చేసుకోగలిగితే చాలా మంచిది. కానీ కొత్త కార్యక్రమాలు మీరేం మొదలెట్టకల్లే, ఆల్రెడీ నేను చెప్పిన కార్యక్రమాలలో పాలు పంచుకోగలిగే వాళ్ళు, ఉదాహరణకి హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కర్మ ఏంటి అంటే హైదరాబాద్ లో ఉన్నారు. వాళ్ళ అదృష్టం ఏంటి అంటే మోక్షం వలతో ఆటోమేటిక్ గా నేను కప్పేశారు. పాయింట్ అర్థమైందా? అంతేత మీరు చేసేటటువంటి ఉద్యోగాలు కానీ, మీరు చేసేటటువంటి, మీరు నివసిస్తున్నటువంటి ఊళ్ళు ఆటోమేటిక్ గా మీరు మీ మిమ్మల్ని నేను పెట్టే ఏదో ఒక సంస్థతో లింకప్ అయిపోతారు. ఉదాహరణకు విజయవాడ వాళ్ళు దేనికి లింకప్ అవుతారు? సూర్య పరిశోధన కేంద్రానికి ఆటోమేటిక్ గా లింకప్ అవుతారు. కానీ విజయవాడలో ఉన్న ఎవరైనా కాదండి మేము మౌషంబలతో లింకప్ అవుతాం, సూర్య విజ్ఞాన కేంద్రం మాకు వద్దు అన్నారు. చెయ్యొచ్చు, కానీ అప్పుడు వాళ్ళు సూర్య విజ్ఞాన కేంద్రం గురించి పట్టించుకోకూడదు, మాట్లాడకూడదు. ఒకే ఇంట్లో ఇద్దరు ఉండొచ్చా? అప్పుడు మీరు ఇళ్లలో కొట్టేసుకోకూడదు. మీ కార్యక్రమాలు మీవి, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళవి. కొంచెం ఈ భావం అర్థంలో తొందర విధానం నేను చేయబోతున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను. రాజరెడ్డి గారు, మన సూర్య పరిశోధన కేంద్రాన్ని మనసులో ఉంచుకోండి. ఎక్కడో నేను నాటేసి బయలుదేరుతాను. జ్వాలాపుల్ మహర్షి యొక్క ఎక్స్టర్నలైజేషన్ హైరార్కీలో ఆయన 5 శక్తిధారల గురించి చెప్తాడు. పేజీ తీయండి మీరు. ఇందులో ఇంటి నైపుణ్యం పేజీ నెంబర్ 18 బ్రాకెట్ పర్టికులర్ ఒక టేబుల్ ఉంది చూడండి, 1, 2, 3, 4, 5 అని. అది ఇక్కడ ఈ పుస్తకానికి మీకు రిఫరెన్స్ ఎలా దొరుకుతుంది అంటే, ఇక్కడ చూడండి టేబుల్ పైన బ్రాకెట్స్ లో 89 అని అంటుంది, అది ఈ పేజీ అనమాట, ఒరిజినల్ బుక్ పేజీ బ్రాకెట్స్ లో ఉంది. అంతేత రెండు కంపేర్ చేసుకోవటం మీకేం కష్టం అవ్వదు. ఓకే చూడండి జాగ్రత్తగా, ప్రకృతిలో 5 రకాలైనటువంటి శక్తి ధారలు ఉంటాయి. ఈ 5 రకాలైనటువంటి శక్తి ధారలలో ఆ శక్తిని ఇంగ్లీష్ లో 2 రకాలుగా చెప్తాడు, ఎనర్జీ, ఫోర్స్. టెక్నికల్ గా మన సంస్కృతంలో కూడా ఆ పదాలు ఉన్నాయి. ఏమిటి ఆ పదాలు అంటే, ఊర్జ అని అంటాడు ఎనర్జీకి సంస్కృతంలో కూడా. ఈ మధ్య చాలా చోట్ల బోర్డ్ లో కూడా నేను ఊర్జ అనే పదాన్ని చూస్తున్నాను. ఊర్జ అనే పదము ఏంటి అంటే ఎనర్జీ. ఇంగ్లీష్ లో దేన్నవుతే ఎనర్జీ అంటున్నామో దాన్ని ఊర్జ అంటాం. ఇంకొకటి ఫోర్స్ అంటే శక్తి. ఈ రెండింటికి కాస్త తేడా తెలియాలి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలలో. ఎక్కడ ఎనర్జీని ఉపయోగించుకుంటున్నామో, ఎక్కడ ఫోర్స్ ని ఉపయోగించుకుంటున్నాము. ఎనర్జీ ఫోర్స్ కి తేడా ఏంటి అంటే, ఎనర్జీ ఒక ఉపకరణము నుంచి బయటకు వచ్చినప్పుడు ఫోర్స్ అవుతుంది. ఎనర్జీ ఒక యంత్రము కానీ ఇన్స్ట్రుమెంట్ ఉపకరణము నుంచి కానీ బయటకు వచ్చినప్పుడు ఫోర్స్ అవుతుంది. ఉదాహరణకి ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఫ్యాన్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది, అది వాయువు అనే ఫోర్స్ గా బయటకు వస్తుంది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎయిర్ ఫోర్స్ గా మారింది, మైక్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కానీ బయటకు వచ్చేసరికి సౌండ్ ఫోర్స్, సౌండ్ ఎనర్జీ కాదు సౌండ్ ఫోర్స్. లైట్ ఉంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ లైట్ ఫోర్స్ గా బయటకు వస్తుంది. తేడా అసలు ఎనర్జీకి ఫోర్స్ కి తేడా. అంచేత మనలో ఉన్న ఒకే ఒక భగవత్ శక్తి మన లాంటిది ఫోర్స్ తో బయటకు వస్తుంది. అంటే నాలో రామకృష్ణ అనేటటువంటి ఫోర్స్ గా, భవానీలో భవాని అనేటటువంటి ఫోర్స్ గా, వశిష్ఠుడిలో వశిష్ఠ ఫోర్స్ గా. కానీ ఎనర్జీ ఒకటే, ఎలక్ట్రిసిటీ ఒకటే. కొంచెం అది అవగాహన చేసుకోవటానికి ఒక అందరిలోనూ ఉన్నది ఆ భగవత్ ఎనర్జీ. కానీ ఆ భగవత్ ఎనర్జీ ఏమవుతుంది అంటే మన ఫోర్స్ గా బయటకు వస్తుంది. అంటే ఏం జరుగుతుంది, ఆ భగవత్ శక్తి రూపు మారుతుంది. రూపు ఎలా మారుతుంది, అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇక్కడ సౌండ్ గా మారుతుంది, అక్కడ తేజ్ గా మారుతుంది, ట్యూబ్ లైట్ లో కాంతిగా మారుతుంది. అర్థమైంది కదా. అంతే ఎనర్జీ ఇస్ వన్, ఫోర్స్ ఇస్ డిఫరెంట్. కానీ ఆ ఫోర్స్ కారణం ఏంటి, భాగవత శక్తి, దైవీ శక్తి. ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి 5 వ్యక్తులు ఉన్నారని చెప్పాను నేను. మానవ జాతిలో 5 ఫోర్సులు ఉన్నాయి, పొలిటికల్ ఫోర్స్, మనీ ఫోర్స్, సైంటిఫిక్ ఫోర్స్, యాక్టింగ్ ఫోర్స్, టీచింగ్ ఫోర్స్. ఇవి 5 శక్తులు. ఈ 5 శక్తులు ఎక్కువగా ఉన్నవాడు ప్రెసిడెంట్ అవుతాడు, తక్కువగా ఉన్నవాడు ఎమ్మెల్యే ఏదో అవుతాడు, లేదు ఇంకా తక్కువగా ఉన్నవాడు ఏ సర్పంచ్ ఏదో అవుతాడు, ఇంకా కుర్చీలోనే మున్సిపల్ కార్పొరేటర్ ఏదో అవుతాడు. అసలేమి లేని వాడు, వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళ గ్రూప్ ఏమంటారు, వాళ్ళ సమూహం. ఇప్పుడు ఒక లీడర్ వెళ్తున్నాడు అనుకోండి పల్లెటూరులో, వాటిలో పొలిటికల్ ఫోర్స్ పనిచేస్తుంది. ఈ పొలిటికల్ ఫోర్స్ పనిచేస్తున్నప్పుడు అతనికి ఏదో ఒక పోస్ట్ ఉంది, ప్రెసిడెంట్ అను, కౌన్సిలర్ అని ఏదో. కానీ కౌన్సిలర్ కి మళ్ళా బంధు స్నేహితులు ఉంటారు కదా, అతనితోనే తిరిగేవాడు. అంతేత అతనితో పాటే తిరుగుతున్నటువంటి, అనామకులుగా ఉంటున్నటువంటి, అతనికి శక్తి ఇస్తున్నటువంటి వాళ్ళు దేశాధ్యక్షుడు, ఒకే పొలిటికల్ ఎనర్జీ యొక్క పొలిటికల్ ఫోర్సెస్. ఇంకా ఫోర్స్ ఎనర్జీ పర్యాయ పదంగా మార్చుకోవచ్చు. పొలిటికల్ ఎనర్జీ ఉందనుకోండి, ఆ పొలిటికల్ ఎనర్జీ ప్రెసిడెంట్ లో చాలా పవర్ఫుల్ ఫోర్స్ గా బయట వస్తుంది, మున్సిపల్ కౌన్సిలర్ లో. ఇంకేత ఎనర్జీ ఫోర్స్ కి తేడా అర్థమైంది కదా. ఇంకేత ఇవి రెండు పర్యాయ పదాలు కూడా దేని బట్టి వాడుతున్నాము, మనీ ఫోర్స్ ఉందనుకోండి, మనీ ఎనర్జీ ఎక్కువ ఉన్నవాడు టాటాలో పిల్లాయో అవుతాడు, లేదు టీ బంక్ పెట్టుకున్నాడు ఆ పూటకి ఏదో వాడికి డబ్బు వస్తుంది, అది మనీ ఫోర్స్. అది మనీ ఫోర్స్. టాటా బిర్లాకి వచ్చేది కూడా మనీ ఫోర్స్. కానీ టాటా బిర్లాలో మనీ ఎనర్జీ ఎక్కువ ఉంది, బంక్ వాడి దగ్గర మనీ ఎనర్జీ తక్కువ. ఈ ఎక్కువ తక్కువ అనేది ఫోర్స్, ఆ క్వాలిటీ అనేది ఎనర్జీ. ఇది ఐదు రకాలైనటువంటి శక్తి ధారలు ప్రపంచంలో ఉన్నాయి. ఇది భగవద్గీతలో కూడా చెప్తాడు. ఇది అందులో దైవం శైవాస్త్ర పంచమం అంటాడు 18వ అధ్యాయంలో. ఇందులో భగవద్గీతలో లేనిది జ్వాలాకులు గారు కానీ ఎవరు కానీ ఏమి చెప్పలేదు. ఎటువంటి ఏంటంటే జ్వాలాకులు గారు వాళ్ళు చెప్పింది అక్కడ చెప్పిన శ్లోకంలో ఇది అర్థమని ఈయన పుస్తకాలు చదివితే గానీ మనకు అది అర్థం కాదు. లేకపోతే శ్లోకం చదివి పడేస్తున్నాం ఇక్కడ 18వ అధ్యాయంలో. కరణం కర్మ కర్తృత్వ ఏంటో అలా అలానే సాగింది. ప్రపంచానికి రావాల్సినటువంటి ఆ దోషాలన్నిటినీ కూడా వాస్తక్యతో నిర్మించాడు అని అర్థం. అల్లాహ్ల యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి, ఇటు దానవులకి అటు దేవతలకి కూడా హానికరంగా రాబోయేటటువంటి పరిస్థితుల్లో ఆ శివతత్వం ఏం చేసింది? వాక్కును ఉపయోగిస్తుంది. వాక్శక్తి, ఆ మంత్రశక్తి, ఆ మంత్ర పరిశోధన కేంద్రము, మంత్ర మహోదరి అని ఓ అద్భుతమైనటువంటి పుస్తకం ఉంది. 700 కోట్ల మంత్రాలు ఉన్నాయి అందులో. వాటన్నిటికీ కూడా ఆ శివాలయము కేంద్రము కాబోతున్నది. ఈ 2 నెలల్లో ఆ శివాలయం కూడా చాలా యాక్టివ్ గా ప్రపంచ దృష్టిలో వచ్చేస్తుంది. సూర్య పరిశోధన కేంద్రము కూడా ప్రపంచ దృష్టిలోకి వచ్చేస్తుంది. మంత్రమవుతుంది. రుద్రదేవ మహిధర కాబట్టి పైన గుర్తులేదు రైటర్, కానీ అది ఉన్నది ఒకటే బుక్ అది. మంత్ర మహోదయ 2 బుక్ లేదు కనుక నో ప్రాబ్లం. చౌకంభ పబ్లిషర్స్ బెనారస్ దగ్గర దొరుకుతుంది మీకు ఆ బుక్. చౌకంభ పబ్లిషర్స్ అని బెనారస్ లో ఉంది. మోతీలాల్ అని కూడా ఏదో ఉంది. మోతీలాల్ బెనారస్ దాస్ అని ఏదో మీరు వెబ్సైట్ లో అక్కడ దొరుకుతుంది. మోతీలాల్ బెనారస్ దాస్ పబ్లిషర్స్ వాళ్ళని మీరు వాళ్ళ వెబ్సైట్ చేస్తే ఈ బుక్ దొరుకుతుంది మీకు. ఆ బుక్ ఈ శివాలయంలో పాఠ్యగ్రంథంగా మారుస్తాను నేను. ఇంకా ఈ శివాలయం చూసుకునేటటువంటి వాళ్ళకి బాధ్యత అప్పచెప్తే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్స్టర్నల్ చేసిన పేదార్థిలో ఇంకా జరగవలసినటువంటి కార్యక్రమాలు ఇవంతా ఆ బుక్లో లేవు. ఆ బుక్లో అలా చెప్పాడు ఇలా జరుగుతుందని. ఇది మీరు చదువుకుంటే అది ఎలా జరుగుతుందో మీకు అర్థమవుతుంది. ఎలా? మన ద్వారా, లేకపోతే నా ద్వారా, లేకపోతే ఇంకోళ్ళ ద్వారా. ఇంకొక శివాలయం ఒకటి రావాలి, ఇంకోటి ఏంటి సూర్య దేవాలయం ఒకటి రావాలి. కానీ ఈ దేవాలయాలు ఈ అర్చనలు కాదు, ఈ మంత్రశక్తులు, ఈ సూర్యకిరణ విజ్ఞానం అక్కడ రావాలి ఆ దేవాలయాలలో. సరేనా? దాని తర్వాత ద జూయిష్ ఫోర్స్ అని, ఇది మన భాషలో చెప్పుకోదలుచుకుంటే బీజేపీ ఫోర్స్ అనొచ్చు. బీజేపీ ఫోర్స్ అన్నా జూయిష్ ఫోర్స్ అన్నా ఏంటి అంటే, నేను, నా కులము, నా జాతి, నా దేశము అని సెపరేట్ వ్యాసిస్తుంది. ఎక్కడెక్కడ అంచేత ఇప్పుడు ఈ తెలంగాణ ఇది ఉందనుకోండి, అది ఏ ఫోర్స్ అవుతుంది? ఇక్కడ ఏది జూయిష్ ఫోర్స్ అని చెప్పాడో జ్వాలాసులు ఆ ఫోర్స్ అంటే నాది వేరు. కానీ రైతా తప్ప ఇట్ ఈజ్ అ ఫోర్స్, ప్రకృతిలో ఫోర్స్ ఉందని చెప్తున్నాడు. అంచేత దానికి లీడర్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరూ నా శక్తిని ఉపయోగించుకుంటున్నారు. రైతా తప్ప, రైతా తప్ప ఏంటి నమ్మ, వాళ్ళు దానికి స్పందిస్తున్నారు. నువ్వు స్పందించగలిగితే నువ్వు దానికి స్పందించు. రైతా తప్ప వేరే విషయం. కానీ ఇక్కడ తేడా ఉంది. పైన ఎనర్జీ అన్నాడు మూడింటిది, ఇది ఫోర్స్ అంటున్నాడు. ఫోర్స్ అంటేనే అర్థం ఏంటి అంటే ఎనర్జీకి అనుగుణంగా లేదని, ఇంకోలాగా బయటకు వస్తుందని అర్థం. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంది, ఫ్యాన్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ రావటం లేరు వస్తుంది, ట్యూబ్ లైట్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ రావటం లేట్ వస్తుంది, మైక్ లో ఎలక్ట్రికల్ ఎనర్జీ రావటం లేదు, సౌండ్ బయటకు వస్తుంది. చాలా అర్థమైంది కదా. అంచేత ఫోర్స్ అనే మాట వాడితే అర్థం ఏంటంటే అది రంగు మార్చుకుంది. ఏ ఎనర్జీ ఉంది ఆ ఎనర్జీ రావటం లేదు, ఫోర్స్ వస్తుంది. అంతేత ఈ వేర్పాటు ధోరణి ఎక్కడెక్కడున్నా, అంతేత మీరు మా కలవకూడదు అని నేనంటే ఈ ఫోర్స్ పనిచేస్తుందని అర్థం. అది వేర్పాటు ధోరణిగా మీరు భగవద్గీత చేయండి, మా జోలికి రాకండి, శివాలయం ఇక్కడ ఉన్నా కూడా మిమ్మల్ని రానివో, అంటే అది వేర్పాటు ధోరణ కాదు కదా. ఏంటి అక్కడ కారణం ఏంటి? మీరు ఎదగాలి అంటే, ఇప్పుడు ఏదైనా ఒక చెట్టు బాగా ఎదగాలి అంటే ఏం చేస్తామో తెలుసా మీకు? చెట్టు యొక్క కొన్ని బ్రాంచెస్ కట్ చేసేస్తాం. అంటే కట్ చేయటం ఉద్దేశం ఏంటి? అంతేత ఇక్కడ గ్రోత్ ఇంపార్టెంట్, దానికి వేర్పాటు ధోరణి కానీ ఇది వేర్పాటు ఏం కాదు. కానీ టీఆర్ఎస్ లో అది ఖచ్చితంగా వేర్పాటు ధోరణి. అంచేత మీరు ఏది ఎక్స్టర్నలైజ్ చేసిన పేదార్థిలో ఏ గురువు ఆశ్రమము బహిర్గతమైనదో ఆ గురువు ఆశ్రమం యొక్క ప్రభావాలు ఇవంతా కూడా ఋషి గారి ప్రభావం. ఏ ఋషి గారి ప్రభావం? మరి రైతా తప్ప వంట వండుకోవటానికి ఏంటంటారు కుంపటి వెలిగించాం. మరి కుంపటి వెలిగించాం కనుక చేతి మీద ఒక నిప్పులు పడుతుంది కదా, పడితే కాలింది. మీకు ఒళ్ళు మండా నిప్పులు ఆర్పిస్తారా లేకపోతే కాలింది చల్లార్చుకుంటారా? అది అర్థం అవ్వాలంటే ఏర్పాటు ధోరణి అన్ని కరెక్టే. టీఆర్ఎస్ లో అవి తప్పు అని నేను అంటే కానీ మీకు అర్థం అవ్వాలి, అది చేతులు కాలినమంట లేకపోతే నిజమైన మంట. నిజమైన మంట అవుతే ఇట్ ఇస్ గుడ్. చేతులు కాలిన మంట అంటే మాత్రం అది నిజమైన మంటే. సో దాంట్లో ఆలోచించుకోండి, చాలా విషయాలు తెలుస్తాయి మీకు. రెండోది మెటీరియలిస్టిక్ కోర్సు. మెటీరియలిస్టిక్ ప్రజెంటే జల చైతన్య వేదిక, రేషనలిస్ట్, భగవంతుడు లేడు అంతా నాన్ సెన్స్ అనే వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ వస్తారు. అంటే హేతువాదము లేని హేతువాదులు, ఎందుకంటే హేతువాదులు అని పేరు పెట్టుకున్నారు వాళ్ళు. కానీ హేతువాదులలో నేను డైరెక్ట్ గానే వాళ్ళతో ఏం చెప్తానంటే నేతి పేరికాయలో నెయ్యి ఎంత ఉన్నదో హేతువాదులలో హేతువు అంతే ఉంటుంది అని నా ఉద్దేశం. అండి వాళ్ళు దెబ్బలాటకు వచ్చారనుకో నేను దెబ్బలాడను, ఎందుకంటే వాళ్ళతో దెబ్బలాటి నా శక్తి వేస్ట్ చేసుకోదలుచుకోలేదు నేను. కానీ మీకు చెప్తున్నాను, హేతువాదంలో హేతు ఏం లేదు. హేతు ఉంటే అసలు భగవంతుడు ఉన్నాడు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు హేతువాదం క్లాస్ కాదు ఇది, మెటీరియలిస్టిక్ ఫోర్సెస్ గురించి చెప్తూ చెప్తున్నాను. ఈ ఐదు శక్తి ధారలు అర్థమయ్యాయి కదా. ఇవి రెండు కాక ఇవంతా ఋషుల గురించి చెప్తూ నేను చెప్పాను. ఏం చెప్తూ చెప్పాను? కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్ గురించి చెప్తూ చెప్పాను. మర్చిపోయారు ఆ విషయం? మర్చిపోలేదు కదా. అంచేత మౌంట్ శంబాలాలో ఒకటేమో ఎండోక్రినాలజీ, రెండోది కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. ఇవంతా వస్తాయి. అందులోనే శివదేవాలయము వస్తుంది, సూర్యదేవాలయము కూడా వస్తుంది. అక్కడేమో సూర్యకిరణ పరిశోధన కేంద్రం వస్తుంది. ఇక్కడ మంత్రశాస్త్ర పరిశోధన కేంద్రం వస్తుంది. ఎక్కడ? శివాలయంలో. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దాని తర్వాత వైఫ్ రిలేషన్షిప్ అని మూడోది ఉంది. మోక్ష బలం సమయమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వైఫ్ రిలేషన్షిప్ మౌంట్ శంబాలాలో మూడున్నాయి. ఎండోక్రినాలజీ, చక్ర విజ్ఞానము, లేకపోతే షట్చక్ర జాగరణ, అది చివరికి కుండలి విజ్ఞానానికి వెళ్తుంది. రెండవది ఏంటి అంటే కంటిన్యూటీ ఆఫ్ కాన్షియస్నెస్. ఈ గురువులు, గురుసత్తా, ఈ ఋషులు ఎలా ఉన్నారో, ఈ ఋషుల ఆశ్రమాలు ఎక్కడెక్కడ వస్తున్నాయో, ఏ ఆశ్రమానికి ఏ జాతిలో ఎవడు ఎలా పనిచేయాలో. రేపు మనం ఇది ఇంటర్నేషనల్ వెబ్సైట్ గా మారినప్పుడు చాలా మందికి మనం ఇక్కడ నుంచే మార్గదర్శనం చేయొచ్చు. మనగా అక్కడికి వెళ్ళిపోకర్లే ఆ ఊళ్ళకి. ఇంకేత ఈ రెండు నెలలలో మీరు కాస్త జాగ్రత్తగా స్టెప్స్ వేసుకోగలిగితే ప్రపంచంలో జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి నిలబడుతుంది. వస్తాయి. మీరు కరెక్ట్గా స్టెప్స్ వేస్తే మీ వల్ల వస్తాయి, మీరు కరెక్ట్గా వెళ్ళకపోతే ఇంకోళ్ళ వల్ల వస్తాయి. సరే, అప్పుడు మనం మాట్లాడుకుందామని ఆనందం చూస్తూ మనమే అందులో పాలు పంచుకోగలిగితే ఇంకా మంచిది. అంటే జరిగిపోయేది ఇది గ్యారంటీ. ఇది మీ నిద్ర వీడి మీరు అందులో పాలు పంచుకుంటారా, లేకపోతే మీరు ఇల్లు కట్టుకుంటూ భూములు చూసుకుంటూ డబ్బులు కూడబెట్టుకుంటూ పిల్లల్ని కంటూ పిల్లలకి చదువు చెప్పించుకుంటూ, లేకపోతే వాడేదో చేస్తున్నాడు, వీడేదో చేస్తున్నాడు, వీడికంటే నాకు ఎక్కువ వచ్చు, వాడికంటే నాకు తక్కువ వచ్చు, ఈ భాగ్యమే విలువైన కాలాన్ని ఇంకా విలువగా ఉపయోగించుకుంటారు, లేకపోతే ఎందుకు పనికిరానటువంటి గురువుల యొక్క కార్యక్రమాలకి చేస్తారు మీ ఇష్టం. ఎందుకంటే గురువుల యొక్క కార్యక్రమం ఎందుకు పనికిరాదు? మీకేం పనికిరాదు? ఎందుకు పనికిరాదు? పిల్లలో దానికో దేనికో చేసుకుంటే ఏమో ఎవరికో ఉపయోగపడుతుంది. గురువుల కార్యక్రమం మీకేం ఉపయోగపడదమ్మా, చాలా డైరెక్ట్గా చేస్తున్నారు. మీకేదో ఉపయోగం ఉంటుందని మాత్రం చేసుకోకండి. ఇది ఎందుకు చేస్తాము అంటే ఇష్టం కదా. తాగుడు తాగేవాడు ఉపయోగపడుతుందని తాగాడు కదా. గుర్రపందానికి వెళ్ళేవాడు ఉపయోగపడుతుందని వెళ్ళాడు కదా. రైట్ రిలేషన్షిప్ యాక్చువల్ గా యజ్ఞ విద్య. రైట్ రిలేషన్షిప్ అంటే సవ్యమైనటువంటి అవగాహన. ఈ సవ్యమైనటువంటి అవగాహన అస్ట్రాలజికల్ గా చెప్పాలి అనుకుంటే మీరు అస్ట్రాలజీ ఎంతమంది కొంచెం కాస్త అదొకటి అస్ట్రాలజీగా చెప్పక్కర్లేదు, దాని వదిలేయండి. ఈ రైట్ రిలేషన్షిప్ ఏంటి అంటే పరస్పరం ఎలా కలిసి పనిచేయగలగాలో, పరస్పరము కలిసి ఎలా పనిచేయాలో చెప్పేది రైట్ రిలేషన్షిప్, యజ్ఞ విద్య. ఈ యజ్ఞ విద్యలో ఈ రైట్ రిలేషన్షిప్ అనేది స్వాహ అనే మంత్రంతో వేసే అవతలు కాదు. ఎందుకంటే యజ్ఞానికి చాలా రూపాలు ఉన్నాయి. మనం స్వాహ అని ఆహుతి వేసేది ద్రవ్య యజ్ఞము అంటాం, అంటే పదార్థాన్ని వేసేది. కానీ ద్రవ్య యజ్ఞమే కాదు, రకరకాలైనటువంటి యజ్ఞాలు ఉన్నాయి. ద్రవ్య యజ్ఞ, సదాయజ్ఞ, జ్ఞాన యజ్ఞ, సదాపరి, రకరకాల యజ్ఞాలు ఉన్నాయి. జపం కూడా ఒక యజ్ఞమే. అందులో జప యజ్ఞాన్ని నేనే అంటాడు శిష్యుడు. జపయజ్ఞంలో రైట్ రిలేషన్షిప్ ఎవరి మధ్య రావాలి? అధిష్టాన దేవతకి సాధకుడికి మధ్య రైట్ రిలేషన్. ఎక్కడ ఎక్కడ రిలేషన్షిప్ ఉంటుందో అక్కడ ఎక్కడ యజ్ఞం ఉంటుంది. అన్న తమ్ముడు రిలేషన్షిప్ ఉందా? అదొక యజ్ఞం. భార్యాభర్త అదొక రిలేషన్షిప్, అదొక యజ్ఞం. ఇద్దరు శత్రువులు అదొక యజ్ఞం. రిలేషన్షిప్ ఉంది కదా. ఫ్రెండ్షిప్ అంటే ఎక్కడ ఎక్కడ సంబంధము అనే మాట వాడతాము అక్కడక్కడ రైట్ రిలేషన్షిప్ అనే విద్య యజ్ఞ విద్య ఉపయోగపడుతుంది. ఈ యజ్ఞ విద్య భగవద్గీతలో 4వ అధ్యాయంలో చాలా బాగా చెప్పాడు. అప్పానే జుగతి ప్రాణం, ప్రాణోపానం దర్శాపరి, అదొక యజ్ఞం. అంటే ప్రాణ అనేటటువంటి వాయువు, అపానము అనేటటువంటి వాయువు కలుస్తాయి. అంటే వీటి మధ్య సంబంధం, ప్రాణవాయువు అపాన వాయువుకి మధ్య ఉన్న సంబంధం కూడా యజ్ఞం. అంటే ఈ మైక్ మీద నేను ఇలా చేపెడితే ఇది కూడా ఒక యజ్ఞం. మైక్ నుంచి నేను చేతులు వేరు చేశాను, ఇది కూడా యజ్ఞమే. అలా అర్థం చేసుకోండి రైట్ రిలేషన్షిప్ని. దాన్ని మన ఇది మౌంట్ శంబాలాలో ఉండేటటువంటి ఒక మేజర్ పోర్షన్. ఆ తర్వాత పేజీ ఏర్పాటు ధోరణులన్నీ జీవించుకోవచ్చు. ఏర్పాటు ధోరణి ఎక్కడ వస్తే అక్కడ జ్వాలాకులు చెప్పినటువంటి జూయిష్ ఫోర్స్ పనిచేస్తుంది. కానీ మనం ఏర్పాటు ధోరణి అంటే బెస్ట్. ఎందుకంటే జ్యూస్ అనగానే చాలా మందికి ఏ అవగాహన లేదు. ఆ జూయిష్ ఫోర్స్ ని తీసేయటానికే హిట్లర్ పనిచేశాడు. ఒకే రోజులో 60,000 మందిని ఎత్తిచ్చాడు. ఇట్లా రైట్ చేసాడా తప్పు చేసాడా తర్వాత అర్థం అవుతుంది అనుకోవచ్చు. పేజీ ఎగ్జాంపుల్ 100 తీయండి. ఎలా వెతుక్కోవాలో చెప్పానుగా. ఇందులో కాదు, నా పుస్తకాల్లో 100 ఆశ్రమాన్ని శివాలయంగా కూడా మార్చారు. ఫస్ట్ చూసుకుని రెండు మూడు రోజుల్లో ఉంటే ఇక్కడ దగ్గరే అనుకుంటాక మరి ఏదో చూస్తే మార్చించి వెళ్ళిపోతాను. కానీ రెండు మూడు రోజుల్లో దొరక్కపోతే మాత్రం నేను ఎక్కడో పెట్టేస్తాను. నేను మీకోసం ఆమె తెలుసుకోలేదు, కానీ ఆ పాసిబిలిటీ ఉంది కదా. చూడండి, ఆ స్పీడ్ మీకు ఉంటేనే అది అది ఏదైనా లిస్టెడ్ సంస్థగా ఉంటే స్పీడ్ లేని వాళ్ళతో నేను పనిచేయదలుచుకోలేదు. కానీ మిగతా వాళ్ళు మెల్లమెల్లిగా పనిచేయచ్చు. ఇప్పుడు నేను ఆశ్రమం పెట్టి వెళ్ళాక ఒక తడిగుడ్డ పెట్టుకుని రోజుకి ఒక అడుగు చొప్పున 360 రోజుల్లో ఒక వ్యక్తి నీ ఆశ్రమాన్ని నేను చూస్తాను అన్నాడు. ఓకే, అది అవసరమేగా? వాళ్ళు 365 రోజుల్లో ఆశ్రమాన్ని చూస్తాడు, అది అవసరమా కాదా? అలాంటి వర్క్ చేసుకోండి మీరు అందరూ కలిసి. కానీ ఆ విజన్ ఉందే, ఇది కావాలి అక్కడ, దానికి టైం లేదమ్మా. ఇచ్చంటే డిసెంబర్ లోపల నేను పెట్టగలిగిన అన్ని పెట్టేసి నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ 14 లోపల వీటన్నిటిని మళ్ళీ లేపాలి. ఒక సంస్థగా లేపాలి కదా, పెట్టేసి వదిలేస్తే ఏం లాభం? అందుకని వర్క్ జరిగిన చోట వద్దంటున్నాను. నేను 9 ఎక్స్పీరియన్స్ తో ఇది జరగదు అని తెలిసాక మళ్ళీ ప్రయత్నించడం మూడు కష్టం. కొత్త చోట జరుగుతున్నా జరగకపోయినా ఓ కొత్త ప్రయత్నం చేయగలం. తేడా అర్థం చేస్తాం. మా అర్థం సన్నమణి అందరప్ప జాత కాదనవాడే కాదు, ఇది కాదు. డిఫరెన్స్ ఇన్ స్పీడ్ ఉంది. ఆ స్పీడ్ డిఫరెన్స్ నేను చేయలేదు కదా. అంతేత ఈ 100వ పేజీ దగ్గర నుంచి 120 పేజీ వరకు, అంటే మీ పుస్తకంలో 47 దగ్గర నుంచి 56, అంటే ఇక్కడ హెడ్డింగ్ చూడండి, ద మోడర్న్ ఈరా అని పేజీ నెంబర్ 8 లో ఉంది. అక్కడ వరకు ఈ సంస్థలు ఎలా పెట్టాలి, ఈ సంస్థల కార్యక్రమాలు ఎలా ఉంటాయి. నేను ఇండియన్ ఐడల్ వెస్టర్న్ ఇస్తున్నాను మీకు. అక్కడేమో ఆయన వెస్టర్న్ వెస్టర్న్ ఇచ్చాడు, అది మనకు అనవసరం. అంటే నేను చేస్తున్నటువంటి కార్యక్రమాలు మొదటి నుంచి ఎక్స్టర్నలైజ్ చేసిన ఒక హైరార్కీకి ఎప్పుడు నేను చెప్తూనే ఉండేవాడిని, ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది అని. వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో కూర్చొని అక్కడ వస్తుంది అనుకున్నారు. ఓ ఫ్యాక్టరీ రావాలి అంటే ఇళ్లలో కూర్చుంటే ఫ్యాక్టరీ వస్తుందా? ఫ్యాక్టరీ ఎక్కడ వస్తుంది? నువ్వు మీ ఇళ్ళన్నీ వదుకుని అక్కడ ఏదైనా తవ్వటం మొదలెట్టి గోడలు కడితే వస్తుంది. ఆ మూర్ఖత్వానికి ఎంత చెప్పినా వినలే ఎవరు. దానికి మీరు మీకు అర్థం అవుతే ఏంటి అంటే మీరు అవకాశం కోల్పోయారు. దీనికి సంస్థ పెట్టడానికి, కానీ సంస్థలో పనిచేయటానికి ఇంకా మీకు అవకాశం ఉంది. మీకు చాలా అర్థమైందో లేదో తీసుకోండి. అంచేత వెళ్ళేలాగా ఆ సంస్థ ఈ సంస్థ అనకండి, ఎందులో ఒక దాంట్లో యాక్టివ్ అయిపోండి. ఎక్కడో అక్కడ యాక్టివ్ అవ్వటం, అన్నిట్లోనే యాక్టివ్ అవుతాడు అనకండి. నా సలహా ఎప్పుడు ఏంటంటే కామన్ సెన్స్, మీ ఊరికి దగ్గరగా ఉన్న సంస్థలో యాక్టివ్ అవుతాయి మంచిది. ప్రయాణాలు చేయక్కర్లేదు, ప్రయాణాలు చేసి అలసిపోవక్కర్లేదు. అంచేత శివాలయము, సూర్యుడి యొక్క ఆలయము ఎక్కడ వస్తుందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా నేను ఈ ఊరు వదిలే లోపల రెండింటిని ఓపెన్ చేసి వెళ్తా. కానీ మీరు ఎవరైనా ఆఫర్ ఇచ్చినంత మాత్రాన నేను ఒప్పుకుంటానని కూడా అనుకోకండి. ఆఫర్ ఇచ్చే వాళ్ళ యొక్క పాస్ట్ చూస్తాను నేను, ఆఫర్ ఇచ్చే వాళ్ళ ప్రజెంట్ చూస్తాను, ఆఫర్ ఇచ్చే వాళ్ళ ఫ్యూచర్, వాళ్ళ పాస్ట్ ప్రజెంట్ బట్టి. ఆఫర్ ఇవ్వతేనే మాత్రం నేనే అంటున్నాను, కానీ ఆఫర్ ఇచ్చినంత మాత్రాన ఆ ఆఫర్కి విలువ ఉంటుంది అని అనుకోకండి. ఎందుకంటే నేను చాలా ఉగ్రమైనటువంటి మానసిక స్థితిలో ఉన్నాను. మీ అదృష్టం ఏంటి అంటే నేను ఇంకా మిమ్మల్ని మండించటం లే, కానీ మంట మండుతారు. మీరు దగ్గరికి వస్తే మండుతారు, మండితే లోకానికి వెళ్తూ వస్తుంది. కాదు నేను మండను, నేను కట్టెబుక్కలాగే ఉంటాను, నువ్వు అగ్ని రాదు నీకు. అంటే అగ్ని ఏమివ్వాలి అంటే, కట్టె ఏమివ్వాలి అంటే అగ్నిలో పడితేనే దానికి సార్థకత. ఏ అగ్నిలో పడతారో ఆలోచించుకోండి. శివాలయం అనే అగ్నిలో పడతారా, సూర్య దేవాలయం అనేటటువంటి అగ్నిలో పడతారా, మౌంట్ శంబాలా అనేటటువంటి అగ్నిలో పడతారా? విశిష్టమైనటువంటి ఒక అగ్ని వైజాగ్లో రాసుకుంటుంది, అది పూర్తిగా అగ్ని స్వరూపమే. దాని పేరే విచారక్రాంతి. వైజాగ్ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి నేను ఇచ్చినటువంటి ప్రణాళిక ఏంటి అంటే, మీరు ఈ సంస్థలు వాటి బంధంలో పడుకోకండి, మనుష్యుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చేయండి. విచార క్రాంతి ఇదంతా మన గురుదేవులు అందజేసిందే, అది ఇందులో ఉన్నదే. ఉదాహరణకి చెప్తుంది, శంబాల శక్తిని కిందకి తింపుతుంది. కానీ మొత్తం శంబాళ శక్తిని కిందకి దింపదు. అది శంబాళ శక్తిలో 12 శక్తిధారలు ఉన్నాయి, అందులో దశమ శక్తిధారనే కిందకి దింపుతుంది. కానీ అదే మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ముఖ్యంగా భారతదేశానికి దశమ స్కంధంతోనే చేయమని చెప్తున్నాను నేను ప్రస్తుతం. మీరు ఇది ఈ ఋషుల ఆశ్రమానికి సంబంధించింది ఏం కాదు, ఇది ప్రకృతిలోనే ఒక శక్తిధార. అంతేకా ఎక్కడున్న వాళ్ళైనా చేసుకోవచ్చు, వారం రోజుల పాటు చేసుకోండి, ఫోన్ అవర్ చేసేసుకోండి, మళ్ళా ఏం చేయాలి, కనీసం ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే నుంచి ఇంకో చోట జరిగేటట్టు చూసుకోండి. అదే ఊళ్ళో కాదు, మీకు బంధువులు ఎవరు ఎక్కడ ఉన్నారో వాళ్ళని దాంట్లో పెట్టుకోమనండి, బ్రేక్ రాకుండా చూసుకోండి. అంటే ఇవాళ మీరు పూర్ణావతిలో పాల్గొన్నారు, భాగవత యజ్ఞ పూర్ణావతిలో, ఖచ్చితంగా యజ్ఞ పూర్ణావతిలో మీరు ఏం నిర్ణయించుకోవాలంటే రేపటి నుంచి ఇంకొక భాగవత యజ్ఞం ఎక్కడ జరుగుతుంది, ఎక్కడైనా ఆ ఉన్న 10 మంది ఎక్కలే, మీకు తెలిసిన బంధువుల ఇళ్లలో ఏదో పల్లెటూళ్ళు వారం రోజులు పెట్టించుకోండి. కానీ యజ్ఞ పరంపర బాగవద్దు. అందుకు ఈ ఫార్ములా ఇటాలిక్స్ వేసుకోడు ఆయన కూడా చాలా ముఖ్యమైన. ఇది కాకుండా చేయడానికి గురు పరంపర, ఈ గురు పరంపరలో నేను జగద్గురువుల యొక్క ప్రేరణతో, అంటే శ్రీకృష్ణుడి యొక్క ప్రేరణతో ఏర్పడినటువంటి నిన్న చెప్పిన గురుసత్తా గురించి శ్రీశాస్త్ర సొసైటీ, అరవింద సొసైటీ అదొక కార్యక్రమంగా పెట్టుకోవచ్చు. లేకపోతే దేవాలయాల యొక్క సాధనా కేంద్రాలు, అంటే సూర్య దేవాలయం పెట్టుకుంటే సూర్యకిరణ విజ్ఞానం ప్రచారంలోకి తీసుకురావాలి, శివాలయం పెట్టుకుంటే ఈ సౌందర్య లహరి లలిత తప్పదుగా అన్న మరి అందరికి కావాల్సింది ఆసక్తి కనుక కొంచెం, కానీ అది శివాలయం వాళ్ళకే ఒప్పుకుంటా. ఆసక్తి లేకపోవటానికి కూడా శక్తి కావాలంట బాబు, అంటే ఆ చకారం కాస్త మెలిక తగ్గుతుంది అంతే. ఆసక్తి శక్తి సరేనమ్మా, ఏం చేస్తాం ఇంతగా మీరు చెప్తున్నప్పుడు తప్పదు. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమద్ సింహాసనేశ్వరి అన్న బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్న ఒకటే. అంచేత మనం చేయగలిగే దేని లేదు, ఏం చేస్తాం, శిరస్సు వెళ్ళాలంటే కాళ్ళు ఉండాల్సిందే కదా. సరే అంచేత ఇది హైరార్కీ కార్యక్రమాలు. హైరార్కీ కార్యక్రమాలు అంటే అర్థమైంది కదా, ఋషుల ఆశ్రమాలు కానీ దేవాలయాలు కానీ ఈ ఆధ్యాత్మిక కేంద్రాలలో నిత్య జీవితానికి కావలసినటువంటి సాధనలు చెప్పాలి. మీరు శివుడు పూజించేవాడు నిత్య జీవితంలో ఎలా ఉంటాడు, రాముడు పూజించేవాడు నిత్య జీవితంలో ఎలా ఉంటాడు, సూర్యుడిని పూజించేవాడు నిత్య జీవితంలో ఎలా ఉంటాడు, ఇవన్నీ మనం నేర్పాలి అక్కడ. ఇదంతా ఏ శక్తిని, హైరార్కీ, హైరార్కీ యొక్క శక్తి. ఈ హైరార్కీ శక్తి కాకుండా మూడవ శక్తి ఉంటుంది, హ్యుమానిటీ, మానవ జాతి. మానవ జాతి ఇంకా తన శక్తిని ఉపయోగించుకోవటం లేదు. మన ప్రయత్నాలు అంతా ఏంటి అంటే దేవాలయంలో ఉన్నటువంటి విషయ ఆశ్రమంలో ఉన్నటువంటి హైరార్కీ శక్తి, ఆ హైరార్కీ శక్తికి ఆధారమైనటువంటి శంబాళ శక్తిని మనం ఉపయోగించుకోవటం. మానవజాతి ఏం చేస్తుందంటే అదేం చేయదు, ఆ శక్తి, ఆ శక్తి ఏం చేస్తుంది అంటే ఇటు శంబాళ శక్తిని, ఇటు హైరార్కీ గురు పరంపర శక్తిని ఉపయోగించుకుంటుంది. ఇక్కడ ఒక చిన్న రహస్యం చెప్తాను నేను మీకు, దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారు అన్నది మీ ఇష్టం, అంతకంటే దాని గురించి వివరణ నేను ఇవ్వను. ఏం చెప్పాను, మానవ జాతి ఏం చేస్తుంది, శంబాళ శక్తిని, హైరార్కీ శక్తి అంటే గురు పరంపర శక్తిని ఉపయోగించుకుంటుంది. ప్రతిరోజు 20 నిమిషాల పాటు ధ్యానంలో రాసుకోవద్దమ్మా, రహస్యాన్ని రాసుకునే రాసుకోండి, రాసుకోండి, కానీ రహస్యాన్ని రాసుకుంటే లాభం లేదు, ఆ ధ్యానంలో పెట్టుకోండి. ప్రతిరోజు 20 నిమిషాలు ధ్యానంలో హృదయములో ఉన్న చెంబళా శక్తిని, హృదయములో ఉన్న చెంబళా శక్తిని, శిరస్సులో ఉన్న హేరార్కీ శక్తిని, శిరస్సులో ఉన్న హేరార్కీ శక్తిని విశుద్ధి చక్రమ ద్వారా బహిర్గతము చేయవలే. విశుద్ధి చక్రము ద్వారా బహిర్గతము చేయవలే. ఇది ఫార్ములా మొత్తం ప్రపంచానికి. పృథ్వీ గ్రహం ఉన్నంత వరకు మానవ జాతి యొక్క మొత్తం కార్యప్రణాళిక ఈ సెంటెన్స్ లో ఉన్నది. అంటే 300 కోట్ల సంవత్సరాల వరకు కూడా ఇదే మీరు చేయవలసి ఉంటుంది. ఇంకాస్త మీరు మాటలు మార్చదలుచుకుంటే హృదయ చక్రము సహస్రార చక్రమును ఉపయోగించి విశుద్ధి చక్రమును ఉపయోగించుకోవాలి. హృదయంలో ఉన్న చంబాళ అన్నాను కదా, హృదయం అంటే ఏంటి అని ఆట చక్రం, శిరస్సు సహస్రార చక్రం. అంచేత అనాహత చక్ర శక్తిని, సహస్రార చక్ర శక్తిని ఉపయోగించుకుని విశుద్ధి చక్రాన్ని మీరు ఉపయోగించుకోవాలి. అది కావాలి. అంతకంటే ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. అంతే, ఇవాళ నేను ఈ పుస్తకంలో మీకు ఎన్నో పేజీ వరకు వచ్చాను, అంటే ఇక్కడ నేను యుఎస్ఎస్ఆర్ చైనాలో ఇండియాలో ఇది ఎలా ఉపయోగించుకోవాలో చెప్పాడు ఆయన. ఎప్పుడు చెప్పాడు ఆయన? 1934 లో ఆయన చెప్పింది. అప్పుడు అమల్లోకి వచ్చేసింది చాలా. నాకు అలవాటు ఏంటి అంటే గురువులు చెప్పిన దానికి ఒక స్టెప్ ముందు ఉండటం నా అలవాటు. అది ఇంకా నేను చాలా ముందుకు వెళ్ళిపోతున్నాను ఈ కార్యక్రమాలతో. కానీ ఇప్పుడు నేను చేసేటటువంటి కార్యక్రమాలు 10 ఏళ్ల కిందట ఇందులో చెప్పబడినవి మనం పూర్తి చేసేసాం. మనం కాదు, నేను పూర్తి చేశాను. మీరు ఒకసారి అడుగు పెట్టారు తీశారు, అడుగు పెట్టారు తీశారు. ఇప్పుడు అదే వేషాలు ఇస్తున్నారు. మీరు ఏ కార్యక్రమంలోనూ మీరు పూర్తిగా భాగస్వామ్యం లేదు మీకు ఈనాటి వరకు. కానీ భాగస్వామ్యం పూర్తిగా లేదన్నా, మీరు చేశారు కొంత పనులు. అంచేత మీరు చేసినటువంటి పనులు, నేను ఇప్పటికీ పూర్తి చేసేటటువంటి పనులు అన్నీ కూడా మీకు పేజీ నెంబర్ 67 వరకు వస్తాయి. మీకు చదివితే అర్థమవుతాయి. అది ఎప్పుడు చదువుతారు? అందుకే అడుగు పెట్టి వదిలేస్తారన్నా. మళ్ళీ మీరు చదవకపోవచ్చు అసలు ఈ పుస్తకాన్ని. అది అర్థం చేసుకుంటే ఇవాళ 67 పేజీ వరకు, ఇంతవరకు నేను ఈ పుస్తక ప్రకారం చేసిన పనులు అర్థమవుతాయి. ఇంకా ఫ్యూచర్లో నేను చేయబోయేటటువంటి పనులు ఇవా అని మీరు ఆశ్చర్యపోవచ్చు, అర్థమవుతాయి. కానీ అక్కడితో ఆగను. ఇంకొక సెంటెన్స్ చెప్పేస్తే, పేజ్ నెంబర్ 79 వరకు వెళ్ళిపోవచ్చు. అంతేత పేజ్ 67 చూడండి. పేజ్ 67 ఇందులో ఏం రాస్తుంది అక్కడ? ఇది మీకు 2-3 ఏళ్ళ బట్టి చేయమని చెప్తున్నాను. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయటం లేదు. మా వశిష్ఠ ఒక్కడే టైం వచ్చినప్పుడు మాత్రం నా దగ్గరికి చెవిలో వచ్చి టైం వచ్చేసింది అని చెప్తే మనం చేసేస్తూ ఉంటాం. ఏంటది రాలేదు నేను టైం. శుభకామన. ఈ 67 నుంచి 87వ పేజీ వరకు ఆ శుభకామన ఆయన భాషలో చెప్పాడు, నేను నా భాషలో చెప్పాను. నా భాష అంటే భారతీయ భాషలో చెప్పాను. మరి ఈ పుస్తకంలో చెప్పింది మీకు అర్థం అవ్వాలి కదా, అంచేత మళ్ళీ ఒకసారి ఆ శుభకామన గురించి చెప్తాను నేను. ఇంకేంటే మీకు ఉన్నటువంటి చాలా గొప్ప అలవాటు ఏంటి అంటే, గురువులు చెప్పినట్టు మీరు పాస్ట్లో జీవించారు, ప్రజెంట్లోనే జీవించారు. అంటే ఇదివరకు చెప్పిన సాధనలేమీ మీరు కొనసాగించారు. కానీ అన్ఫార్చునేట్ ఏంటంటే విద్యలో ఇదివరకు చెప్పిన సాధనలు కొనసాగిస్తూ కొత్త సాధనలు నేర్చుకోవాలి. ఇంకదా ఈ సాధన కూడా నేను మీకు ఇచ్చిందే జాలాకుల మహర్షి చెప్పినటువంటిది. జాలాకుల మహర్షి ఇంగ్లీష్ లో ఇచ్చాడు, నేను సంస్కృతంలో మన ఋషులు చెప్పిన శిష్యా. నేను స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమ. ఈ రెండు లైన్లు ఇందులో ఏం జరుగుతుంది అంటే, మీరు ఇది కరెక్ట్ గా చేస్తే ఆ ఏరియాలో ఉన్నటువంటి పొలిటికల్ వాతావరణము పరిశుద్ధి అవుతుంది. కరెక్ట్ గా చేస్తే అంటే అర్థం ఏంటి, సుఖిత విపత్తు మిమ్మల్ని ఉద్దేశించి అయిపోయింది ప్రశ్న. అంతేకాదు స్పష్టంగా ఆలోచిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహేశ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ఈ శ్లోకం చదివినప్పుడు మీరు దేన్ని ఉపయోగించుకున్నారు? వాక్య ఎక్కడి నుంచి ఆలోచిస్తుంది? నిశ్చిత చక్రం నుంచి, అంటే ఏ చక్రాన్ని ఉపయోగించుకున్నారు? అంటే ఏ చక్రాన్ని? అందుకే లలిత వాళ్ళు వస్తాను ఇది అంతా తప్పు చెప్తారే. నిశ్చిత చక్రాన్ని ఉపయోగించుకుంటా. దీనికి మీరు రెండు శక్తిధారాలు కలుపుకోగలిగితే, ఏ శక్తిధారని కలుపుకోగలిగితే ఆయన చెప్పిన మ్యాజిక్ జరిగిపోతాయి. ఇంకంతకంటే ఎక్కువ నేను ఎందుకు చెప్పలేనంటే, మీరు దీనికి దాన్ని ఉపయోగించారు, మీ కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తారు, దానికి విధానం నేను చెప్పాను. ఇంకంటే అది మీరు ఏమంటారంటే, నాకు 1 కోటి రూపాయలు ఇస్తే మీకు 100 రూపాయలు ఇస్తానని అంటారు. కానీ వెళ్ళండి, నేను నీకు 1 కోటి రూపాయలు వచ్చే విధానం చెప్పి నీ దగ్గర 100 రూపాయలు ఎందుకు తీసుకోవాలో అన్న సంగతి మీ బుర్రలకి ఎక్కదు. ఎవరికి బుర్రలుగా దక్కదు. మీరేదో చాలా అనుగ్రహం, నీకు 1 కోటి రూపాయలు ఇచ్చేది వాడే, మీరు ఏదో వాడికి ఇచ్చేది 100 రూపాయలు అదే. ఇప్పుడు ఈ గ్రూప్ తెలుసు అంటే ఈ వ్యాసాలు వేయనివాడు మిమ్మల్ని. మీకు నేను ఇచ్చిన దాంట్లో ఇంత ఇచ్చి పోసు కొట్టబాకండి. మీకు ఏది వచ్చినా అది నేను ఇచ్చిందే, ఇస్తే ఇవ్వండి లాస్తండి. కానీ మీరేం నాకు దానాలు ఇవ్వడంలే, నా దగ్గర నుంచి అడుక్కు తిన్నారు కనుక దానికి కృతజ్ఞత మాత్రమే చూపిస్తున్నారు, అది అర్థం చేసుకోండి. ఈ వ్యాసాలు వేయటం మానాలి మీరందరూ కూడా. మీరు గురువు నియమించినా కూడా మీకు కృతజ్ఞత మాత్రమే చూపించుకోగలరు దత్తమ్మలారా. యూ జస్ట్ కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ దెమ్. తల్లికి తండ్రికి నువ్వేం ఇవ్వగలవు? నీకు శరీరాన్ని ఇచ్చినటువంటి బీజము, శరీరం ఇచ్చినటువంటి గర్భానికి నువ్వేమిస్తే రుణం తీసుకుంటావు? ఓల్టేజ్ ఆశ్రమంలో ఫీజు కట్టాలి. కృతజ్ఞత చూపించుకోగలరు. ఎందుకని చెప్తున్నాను అంటే, మా గురువు గారికి బుద్ధి లేక గ్యారంటీగా ఆయనతో యుద్ధం చేశాను నేను. అంశదానము, సమయదానము, ప్రతిభాదానము అంటాను అంటే వాళ్ళేంటి నీకు నాకు దానం ఇచ్చేది, నువ్వు ఇచ్చేట్టే వాళ్ళకి దానం. ఆ దానం ఇచ్చారు కనుక వాళ్ళు ఏదైనా కృతజ్ఞత చూపించుకుంటే చూపించుకోండి. చూపించుకోవాలని మేము అడగము, కానీ తెలియదు వాళ్ళకి చెప్పాలి. ఇచ్చేంటే ఎవడూ చెప్పకపోతే పెట్టేకిపోతున్నారు అందరూ, పెట్టేకిపోయిన ఇవన్నీ. ఇంకా మీరు ఇంకా 10 వారమే అయింది నేను చెప్పబోయేటటువంటి క్లాసెస్ లో, అక్టోబర్ 15 మొదలెచ్చాను నేను. నేను ఉంటే మండిపోతారు, ప్రపంచానికి వెళ్ళి ఇట్లా అతి దూరంగా ఉంటాయి రెండే విషయం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహేశ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. అది రోజుకి 4 సార్లు ఒకే టైంకి అనుకోమన్నా, అంటే మొత్తం శ్లోకం ఎంతమంది చేస్తున్నారు? ఒకరోజు చేస్తున్నారు. మిగతా వాళ్ళు వ్యాసాలు అర్థమైపోయాయి కదా, ఇంకేం చేస్తారు? మీరు ఈ పని కూడా చేయలేకపోతున్నారు, కానీ ఇంజనీరింగ్ కొత్తగా కనిపించింది ఏం కాదు, ఇది జాగ్రత్తలు మారి చెప్పింది. నేను దాన్ని ఇంజనీరింగ్ చేయడమే కాకుండా దాని శక్తి చాలా పెంచేశాను, నేను చాలా పెంచేశాను. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి అని ఉంది అక్కడ. కేవలం స్పోర్ట్స్ సెంటర్తో అంటే ఏం జరగదు, అదొక మంచి భావన అంతే. కానీ ఎప్పుడైతే అది శంబళ గురువు ఈ రెండు కేంద్రాలు, శంబళ కేంద్రం ఏమో హార్ట్ నుంచి వస్తుంది శక్తిధార, గురువు యొక్క అనుగ్రహం ఏమో శిరస్సు నుంచి వస్తుంది. ఆ అనుగ్రహానికి మీరు వాక్ రూపకల్పన చేయగలిగితే అది తక్షణం జరుగుతుంది. తక్షణం అసలు మీ చేతిలో చేతిలో పిల్లవాడు వస్తాడు. కానీ అది ఎలా కలపాలి? చదువుకోండి, బుక్ ఉందిగా చదవండి. ఇంగ్లీష్ రాకపోతే ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళ చేత చదివించుకోండి మీకు ఇంట్రెస్ట్. కానీ నేను చెప్పాను కదా మీకు అందరికి ఒక కాలు పెట్టడం ఒక కాలు తీసేయటం అలవాటి, నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను మీతో చాలాసార్లు చెప్పాను, మీకు ఆ ప్రమాదం వచ్చేసిందని కూడా తెలియటం లేదు. తర్వాత తర్వాత మీరు నాతో మాట్లాడటానికి కూడా మీకు వీలు దొరకదు. మాట్లాడాలన్నా నేను ఎంత బిజీగా ఉంటాను అంటే, మీరు ఏం చేసుకోగలరు అంటే ఈ కార్యక్రమాన్ని మీరు మొదలెడితే నేనే మీ దగ్గరికి వచ్చి మాట్లాడతా, తప్పదు కదా. ఇప్పుడు సూర్యదేవాలయం, శివదేవాలయం, భగవద్గీత కేంద్రమో ఉందనుకోండి, మరి నేనే వచ్చి మాట్లాడాలి కదా. మరి అదొక్కటే మీకు మార్గము నాతో లింక్ ఉంచుకోవటానికి. ఇంకా మిగతా దాంట్లో నేను మీకు చాలాసార్లు చెప్తున్నాను, మీరు అనవసరమైన భ్రమ పెట్టుకుని నా దగ్గరికి వచ్చి ఏమి చెప్పక్కర్లేదు. మీకు నిజంగా నమ్మకం ఉంటే నా ఫోటోకి చెప్పండి, జరిగిపోతుంది. లేదు మీకు ఏ భగవంతుడు కానీ ఏ గురువు మీద మీకు ప్రేమ ఉన్నా ఆ గురువుని పెట్టుకోండి, కానీ వాళ్ళు ఎవరు ఏమి చేయరు, వాళ్ళ ద్వారా చేసేది నేనే. ఇంకా అది మీ ఇష్టం, అది మీరు మీ యొక్క విశ్వాసం మీ యొక్క దాని మీద నాకు చెప్పేది ఏదో చెప్పటం అలవాటు. అంతేత మీ విశ్వాసం అని మీరు శ్రీదేవిని ప్రే చేసుకుంటారు, విశ్వగత సొసైటీ వాళ్ళని ప్రే చేసుకుంటారు, సిద్ధిస్థాయిని ప్రే చేసుకుంటారు, కృష్ణుడిని ప్రే చేసుకుంటారు, మీరు ఎవరినైనా ప్రే చేసుకుంటారు. వాళ్ళందరి ద్వారా పనిచేసేది నేనే. లేదు నా ఫోటో ఏ పెట్టుకుంటారు పెట్టుకోండి, కానీ అక్కడ మీ యొక్క శ్రద్ధ విశ్వాసం బట్టి ఫలితం వస్తుంది తప్ప ఈ ఫలితాలు రావు. ఈ ఫలితాలు ఎప్పుడు వస్తాయి? మీరు ఇది కరెక్ట్గా ఆ టైంకి రోజు ఇప్పటి నుంచి నా కాస్త మీ మొత్తులు విడునాడి, ఇదే సంస్థకి సంబంధించింది కాదుగా, ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు చేసుకుంటారు ఆ టైంకి చేసుకుంటారు. పొద్దున్న 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలకి, అర్ధరాత్రి 12 గంటలకి, ఇది టైమింగ్స్. వీలైతే 4 టైమింగ్స్ చేసుకోండి, వీలు లేకపోతే ఏదో ఒక టైమింగ్ చేసుకోండి. అది వీలు లేదు, ఎప్పుడో వారానికి ఒకసారి 10 రోజులు, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకసారి చేసుకోండి. ఎప్పుడు చేసుకున్నా దాని ఎఫెక్ట్ కానుకుంటుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయమైన మార్గేణ మహిళ. ఇలాగా ఆ శ్లోకం అంతా చదివిన తర్వాత 5 విశేషమైనటువంటి శక్తి ఉత్పాదన వాక్యాలు ఇచ్చారు మంత్రాలు. ఇందాక నేను చదివాను 5 శక్తిధారలు, 3 ఎనర్జీస్, 2 ఫోర్సెస్, అవి ఈ 5 లైన్స్ తో యాక్టివ్ అవుతాయి. మొట్టమొదటి ఏంటి అంటే అసతోమ సద్గమయ. కానీ ఈ వాక్యోచ్చారణ విశుద్ధి ద్వారా జరిగిన ప్రవాహం ఎక్కడి నుంచి రావాలి? హృదయం నుంచి, సహస్రారం నుంచి. మరి ఈ 2 ప్రవాహాలు విశుద్ధిలో ఎలా కలుస్తాయో కలిశాక దానంతా అది వాక్గా బయటకు రావాలి. మీరు ఇప్పుడు ప్రయత్నం మీరు చెప్తున్నారు ఇదంతా, కానీ ఏం పర్వాలేదు, ఇది ముందైనా అది పనులైనా. కానీ మొత్తం రామాయణంలో ఒక శ్లోకం ఆవిర్భవించింది. శ్లోకం నాకు ఎక్కడంటే ఆ శ్లోకం మొట్టమొదటి ప్రపంచంలో అనిష్టిక్ ఛందస్ ఆవిర్భవించింది. అనిష్టిక్ ఛందస్ అంటే సహస్రార చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రంలోకి చేరి బయటికి రావటం. ఏం చేసింది అక్కడ? అనాథ చక్రము, సంవత్సరాల చక్రము, విశుద్ధి చక్రములోకి చేరి బయటికి రావటం. ఇవి నాలుగు చరణాలు. నాలుగు స్టెప్స్ లో అనుష్ఠ ఛందస్సు ఉంటుంది. నాలుగు చరణాలలో ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా చాలా సార్లు ఈ విషయాలు చెప్పాను నేను. మీరు ఈ యోగం చేయండి, ఈ యోగం వదిలేశారు. అంటే నా గురించి చాలా గొప్పగా చెప్పుకోవాల్సి వస్తుంది, కానీ నేను చెప్పుకున్నది నా గురించి చాలా తక్కువ. నేను చాలా సార్లు చెప్పాను, నిజంగా నా గురించి తెలిసిన వాళ్ళు రాముడు కృష్ణుడు కూడా కొన్ని మైళ్ళ దూరంతో నా దగ్గరికి వస్తారు. నా దగ్గరికి రాదు రాముడు కృష్ణుడు కూడా, వచ్చే దమ్ము లేదు వాళ్ళు. నేను రమ్మంటే వస్తారు, లేకపోతే పోతారు. కానీ దాని అర్థం ఎలక్ట్రిసిటీకి శక్తి ఉంది, చాలా శక్తి ఉంది. కానీ మీరు ప్లాస్టిక్ చెప్పులు వేసుకుని ఎలక్ట్రిసిటీ మీద నిలుస్తున్నారనుకోండి, ఏమవుతుంది? మీరు అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మీరు ప్లాస్టిక్ కవరింగ్స్ వేసుకున్నారు కనుక ఏ షాక్లు తగలటం లేదు. మీకు తగలవు కూడా ప్లాస్టిక్ ఉంటే ఏం చేయగలను నేను? ప్లాస్టిక్ అంటే ఏంటి? మీ సంస్కారాలు. ఈ సంస్కారాలను కనుక మీరు వదిలేయగలిగితే మీకు చాలా పెద్ద షాక్లు తగులుతాయి. కానీ తగలుతుందా లేదా నేనేం చేయలేను, ఎందుకంటే నేను షాక్లు కొట్టడానికి ఏం రాలేదు పృథ్వీ మీదకి. ఇది కూడా నాకు ఎక్స్ట్రా వర్క్ అని మీకు చాలా మందికి తెలియదేమో. జూన్27 అసలు నేను మూసేసాను దుకాణం. నేను చెప్పనన్నాను, నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు ఈ లెక్చర్ వింటూ ఉన్నటువంటి వాళ్ళు మీకంటే పెద్ద ప్లాస్టిక్ కవర్లు వేసుకున్నారు. 27 వరకు నువ్వు ఏం చెప్పేదయ్యా, 12 తారీఖునే మానే అన్నారు. ఎందుకు మానే అన్నారు అంటే నేను చెప్తున్నాను, ఏమీ అర్థం అవటం లేదు. సరే మంచిదని మూసేసాను. సరే మళ్ళా 27 గురువారం అయిందారు. ముందరగా ఈ శబ్దాలను వీళ్ళు వాళ్ళు ఉంటారే అంటారు. ఎవడో ఒకడు దొరికేది సార్లు వెళ్ళాడు. ప్రపంచాన్ని మొత్తం మేము మోసం చేయలేకపోతున్నాం, ఈ ఒక్క వ్యక్తి మోసపోతున్నాడు. ఎందుకంటే ప్రపంచానికి వాడు ఎంత చెప్పినా వింటలేదు కదా మీరు. అంటే అర్థం ఏంటి? మీరు మోసపోదలుచుకోలేదు, వాళ్ళు చెప్పిన దారిలోకి మీరు వెళ్ళదలుచుకోలేదు. వీడెవడో దొరికాడు, వీడేదో స్ట్రైక్ చేస్తారంటున్నాడు, చెప్పనంటున్నాడు. నన్ను తీసిపోయి 4 ఉతుకులు ఉతికేస్తున్నాడు వాళ్ళు. 5 ఉతుకు ఉతికని వాళ్ళేదారు. దానికి రిజల్ట్ ఈ క్లాసెస్ మీరు కాదు. అంతేత ఈ క్లాసెస్ తో నేను వాళ్ళకి ఒక ఈక్వేషన్ ఇచ్చాను. నేను చెప్పినట్టు చేయగలిగే వాళ్ళకి మాత్రమే నేను చెప్తాను తప్ప వాళ్ళ వేషాలు వేసుకుంటే నేను చెప్పను అని. అంటే వాళ్ళన్నది ఏంటంటే, నువ్వు చెప్పటం మొదలెట్టు, వాళ్ళు రాకపోతే నన్ను అడుగు అన్నారు. అంతే వాళ్ళు ఏం చెప్పారో నాకు అర్థం కాదు. మీకేమైనా అర్థమైందా? వాళ్ళు రాకపోతే అంటే ఎవరు? మీరా? ఏమో, నేను మాత్రం నా గురువుని ఎప్పుడు ప్రశ్నించలేదు. నువ్వు చెప్పేసా, ఓకే నువ్వు చెప్పమన్నావు అంతే కదా చెప్తానన్నాను. డిసెంబర్ వరకు మాత్రము కొంచెం ఫ్రీగానే దొరుకుతాను నేను మీకు. ఇవన్నీ నేను చేయటానికి ఇది చేయండి అని చెప్పాలి కదా. నేను చెప్పకపోతే మీరేం చేయగలరు? ఇన్నాళ్ళు చెప్తేనే చేయలేకపోయినప్పుడు ఇప్పుడు మాత్రము ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా ఫాస్ట్ గా గ్రో అవుతాయి. నెక్స్ట్ 14 ప్రాబబ్లీ నా అవసరము ప్రపంచానికి ఉండకపోవచ్చు. అంతవరకు వర్క్ జరిగిపోతుంది. వర్క్ జరిగిపోయాక ఇంకో చోట కదా ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఇంకో పని చేయాలి. అంచేత ఈ లోపల మీరు ఏం చేయాలి అంటే, మీకు నిజంగా గురువుల మీద ప్రేమ ఉంటే, గురువు శరీరం మీద ప్రేమ చూపించకండి, ఆయన కార్యక్రమాల మీద ప్రేమ చూపించు. కానీ ఆ కార్యక్రమం నేనే అవసరం, మీ మీద ఆధారపడి చేస్తున్నానని మాత్రం అనుకోకండి. కానీ మీరు చేస్తే మంచిది అని చెప్తున్నాను నేను. ప్రతిరోజు పిల్లవాడిని నిద్ర లేపుతాం, వాళ్ళు లేకపోతే రోజు ఎందుకు లేపుతామని ఆగటం లేదు కదా. ఇది అంతే, అంతకంటే ఏమి లేదు. కానీ మీరు నిద్ర లేవగలరు అనే ఒక ఏంటిది చిన్న చిన్ని ఆశ. మీరు లేస్తారేమో అని చెప్తాను. అంచేత మా గురుదేవునికి నేను ఒక దక్షిణ ఇవ్వబోతున్నాను. నేను ఓటరేవుల్లో పూర్ణముగా గాయత్రి బేస్డ్ శ్రీరామ్ శర్మ ఆచార్య బేస్డ్ సాధనా శిబిరాలు మనం చేస్తున్నాను. అంచేత ఈ దేవాలయాలు, ఈ సూర్య దేవాలయాలు, ఈ శివాలయాలు, ఈ ద్వారాలు మనకి మాకెందుకు సార్? జయ శ్రీరామ్ శర్మ ఆచార్య అన్నారు అనుకో, ఎట్లా వెళ్ళాలి మీరు? ఇక్కడ ఈ 81 పేజీల వరకు వచ్చాను నేను. ఇందులో 81 పేజీ చూడండి, 81 పేజీలో రెండో పారాగ్రాఫ్ లో ఒక శ్లోకం ఉంది ఇంగ్లీష్ లో. వాటి బదులు నేను ఇచ్చింది ఏంటి అంటే, తమసో మా జ్యోతిర్గమయ, అసతో మా జ్యోతిర్గమయ, మృత్యోర్ మా అమృతం గమయ, స్వార్థం మా పరమాధమయ, మా సువ్యవస్థ అంగమయ. సువ్యవస్థ అంటే అర్థం ఏంటి? ఆర్గనైజ్, ఆర్గనైజేషన్. అది లేదు సాయంత్రం క్లాస్ లో చెప్తాను. ద కమింగ్ వరల్డ్ ఆర్డర్ 81 పేజీలో. కానీ మీరు ఈ పేజీలు చదవండి, ఇంగ్లీష్ కాస్త వచ్చినా పర్వాలేదు, అర్థం అవుతుంది. అయితే నా సలహా ఏంటి అంటే, మానవ జీవితానికి చాలా ప్రముఖమైనటువంటి ఈ పుస్తకాన్ని ఎవరిని అడిగినా మీకు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు మనలో కూర్చోబెట్టి చదివి మీకు అర్థమయ్యేది చెప్పారు. అంచేత మీరు, నేను ఉన్న ఈ 2-3 రోజుల్లో ఈ పేజీలు చదివేసుకుంటే మీకు తెలియదు ఏదైనా ఉంటే నన్ను అడిగితే ప్లస్ మీకు కూడా ఐడియా వస్తుంది అసలు నేను ఇదంతా ఏం చేయబోతున్నాను, ఏం చెప్పబోతున్నాను. ప్లస్ మీకు కూడా ఒక అవగాహన వస్తుంది అసలు మీరు ఎవరు, ఎందుకు మిమ్మల్ని గురువులు బతిమాలుకుంటున్నారు, ఏం విధిలో పోయామని వెళ్ళి బతిమాలుకోవచ్చు కదా, బతిమాలుకోవటం లేదు కదా, మీకు కదా ఇది చెప్పబడుతుంది. అంటే ఇదంతా మీరు ఆలోచించుకొని దాని తర్వాత సాయంత్రం నేను, మనకి ఇంకా ఎన్ని క్లాసులు ఉన్నాయి? ఇంకా 3 క్లాసులు ఉన్నాయి. మిగతా 3 క్లాసులు ఇది అయిపోతుంది. కానీ మీరు చదువుకోండి, ఇవాళ మీరు ఇవాళ సాయంత్రం కూడా అయిపోయాక రేపు పద్ధతిగా చదువుకోండి. అది ఈ అవకాశం మాత్రం మీకు మళ్ళీ రాదు. ఆఫీసులు ఉంటే సెలవు పెట్టేయండి, మీకు దమ్ము ఉంటే ఉద్యోగం రిజైన్ చేసేయండి, తిండి అదే దొరుకుతుంది. కానీ అది మీ దమ్ము ఉండాలి, మాకు తెలియదు ఆ దమ్ అంతా. అది మళ్ళా మీకు ఏమన్నారు మాస్టర్ రిజైన్ చేశారంటే నేను తర్వాత అక్టోబర్ 14 తర్వాత లేకపోతే మీరు ఏమన్నా అడుగుతారు. అంచేత కాస్త జాగ్రత్తగా సదుపయోగం చేయటం నేర్చుకోండి అవకాశాన్ని జరిగింది. ఇంకొకటి, గురువులలో ఒక చిన్న తీటండి, గురువులలో ఒక చిన్న లోపం ఉంది. ఇలా కాకపోతే ఇలా, ఇలా కాకపోతే ఇలా. మన బెంగళూరు పరివారంలో ఉన్నటువంటి వాళ్ళు మీలో చాలా మంది తెలుసు అనుకుంటా, వాళ్ళు మాధురి రాజు తెలుసు, మీరు ఎంతమంది తెలుసు, చాలా మంది తెలుసు. వాళ్ళు తయారు చేయించారు ఇది. సమస్య ఏంటంటే ప్రేరణ వాళ్ళదే, వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు, ఆ మాటను బట్టి నేను ఇదిగా మార్చాను. నేను ఇందులో ప్రతి పేజీలోనూ నా ఫోటో ఒకటి ఉన్నది, ఫోటో వెనుక అసలు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇది ఎవరి దగ్గర ఉంది, తీసుకున్నారా ఎవరైనా? ఉందా అక్కడ ఇంటి దగ్గర ఉంది, పర్వాలేదు. మిగతా వాళ్ళు తీసేసుకోండి, డబ్బు లేదు అనకండి. తీసుకుంటే తర్వాత ఈ వెనకాత బ్యాక్గ్రాఫ్, ఈ పక్కనున్న వ్యక్తి మీకు చాలా ఉపయోగపడతాడు. ప్లస్ అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే, ఇది రాబోయే 300 కోట్ల సంవత్సరాల వరకు కూడా ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ప్రతి నెల ఉపయోగపడుతుంది. ఇదేంటి అంటే, మిమ్మల్ని మీరు గురువులకి అనుకూలంగా మార్చుకోవటం ఎలా చెప్తుందని. ప్రతిరోజు ఈ డేట్ ఉన్న రోజు చూసుకోండి. చూసుకున్నాక మొదటి రోజు ఏమవుతుంది అంటే, నెలలో మొదటి రోజు మీరు సమయ సంయమనం గురించి నేర్చుకుంటారు. అందులో ఎలా చేయాలో చెప్పాను. 2 రోజు ఉపాసన గురించి నేర్చుకుంటారు. 3 రోజు ఉపాసన యొక్క లక్ష్యాల గురించి నేర్చుకుంటారు. 4 రోజు ఉపాసన యొక్క కార్యరూపం, ఉపాసన ఎలా చేయాలో నేర్చుకుంటారు. ఐడల్, ఐడియా, ఐడియల్ అంటే ఒక ఆలోచన, ఒక ఆదర్శాన్ని, దేవతామూర్తి ద్వారా ఎలా కిందకి దింపుకోవాలో నేర్చుకుంటాడు. దాని తర్వాత సాధన 5వ రోజు, 6వ రోజు సామూహిక ప్రయత్నము. దానికి తగిన బొమ్మలే ఉన్నాయి అక్కడ. ఆ బొమ్మల వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఆ బ్యాక్గ్రౌండ్ ని కూడా చూడండి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే శివోపాసకులకి కైలాసం చాలా ముఖ్యం. ఒప్పుకుంటారా? శివ ఉపాసన చేసే వాళ్ళకి ఏది ముఖ్యం అంటే కైలాసం చాలా ముఖ్యం. విష్ణు ఉపాసకులకి నేను చెప్పే మార్గాన్ని అనుసరించే వాళ్ళ వాళ్ళకి నిత్య దత్తావతార క్షేత్రం చాలా ముఖ్యం. ఆ బ్యాక్గ్రౌండ్ మీకు చాలా ఇంపార్టెంట్ గా ఉపయోగపడుతుంది. ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి శక్తిధారులు కాలక్రమేణా బయటికి తెలుస్తాయి. మీకు చాలా విశిష్టమైనటువంటి ఉద్దేశంతో స్పెసిఫిక్ గా చెప్పి తీయించాను నేను ఆ ఫోటోలు. ఆశామాసిగా తీసినవి కావు. అందువల్ల ఆ ఫోటోలకి చిన్న క్యాప్షన్స్ ఉన్నాయి. ఉదాహరణకి 8వ తారీఖు దాంట్లో దత్త పంచాయతన ఆలయంలోని శ్రీపాద శ్రీ వల్లభుడి విగ్రహమూర్తి. ఇవన్నీ కూడా రాబోయేటటువంటి రోజులలో చాలా విచిత్రమైనటువంటి ప్రకంపనలకి ప్రపంచాన్ని గురి చేస్తాయి. ఇంకా ప్రతిరోజు ఇప్పుడు 8వ తారీఖు చదువుకుంటారు మీరు, 9వ తారీఖు అలాగా 31వ తారీఖు వెళ్ళిపోతారు మీరు. 31వ తారీఖున ఏముంది? భావం ముఖోభవ నిరంతరము కూటస్థ స్థితి లేక సాక్షి భావనతో జీవించటం ఎలాగా అనేది నేర్చుకోవాలి. పంట అర్థం లేదా? మళ్ళీ 1వ తారీఖు మళ్ళీ సాధన మొత్తం జరుగుతుంది. అంటే ఏంటిది, మీకు ప్రతిరోజు నిరంతరము ఒక నెల పాటు మీరు ప్రయత్నిస్తే ప్రతి సంవత్సరము ఒక సాధనగా మీరే కాదు మీ పిల్లలు వాళ్ళు అందరూ కూడా చేసేటటువంటి సాధనగా రూపొందించబడినది. అంటే మీరు క్యాలెండర్ మాత్రమే కాదు, క్యాలెండర్ వంకతో ఒక నెల రోజుల పాటు నిరంతరము జరిగేటటువంటి సాధన. మళ్ళీ 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 మీరు ప్రతి నెల చేసుకునేటటువంటి సాధన కనుక ఆ సాధనతో పాటు భవిష్యత్ కార్యక్రమాలకి కావలసినటువంటి సిద్ధక్షేత్రము కూడా జోడించబడి ఉన్నది. సిద్ధక్షేత్రములో బ్యాక్గ్రౌండ్ యొక్క విలువ కాదు, క్షేత్రం యొక్క విలువ చాలా ముఖ్యమైంది. దాన్ని మనసులో పెట్టుకుని క్యాలెండర్ కొనుక్కోవటమే ఒక అదృష్టం. చెయ్యగలిగితే నా కోరిక ఏంటంటే మీరు చేయటం మొదలెట్టండి వాళ్ళ నుంచి. సరేనా? ప్లస్ మీ బంధువులకి మీ మిత్రులకి ప్రజెంటేషన్ గా ఇవ్వండి. ప్రజెంటేషన్ కి మీరు అకేషన్ రావాలి కదా, నాకు ప్రజెంట్ ఇవ్వాలనిపించింది అని ఇచ్చేయండి ఇవాళే. అంతే తప్ప వాళ్ళకి ఏదో ముహూర్తం చూస్తేనే ఇవ్వబాకండి. ఆ ముహూర్తంలో మీరు ఎక్కడ ఉంటారో వాళ్ళు ఎక్కడ ఉంటారో అర్థమైంది కదా. జై
Thank you.
క్లాస్ అక్కడ ఎక్కడ ఉంది, సాయంత్రం పొద్దున్న లేదు క్లాస్, పూజ ఏం లేదు కానీ సాయంత్రం ఉంటానని చెప్పాను. దీపావళి రేపు సాయంత్రం అయినా నేను సాయంత్రం ఉంటానని చెప్పా, పొద్దున్న ఉంటానని నేను చెప్పలే వాళ్ళకి. ఇంకేత రేపు మన నాకేం లాభం, నేను చప్పట్లు కొట్టడమేనా, చప్పట్లు కొడితే ఏం చదివేమని కాదు. ఇప్పుడు నేనంతా దీనికి పలుకుతున్నా అంటే చెప్పేదే ఏం కావాలి, మొత్తం కలెక్ట్ చేసి ఎంత ఇవ్వండి ఉంటే అంత ఇవ్వండి. నా యొక్క కన్స్ట్రక్షన్ సరి ఉన్నాయి, దానికి ఏదైనా ఇస్తే రేపు పొద్దున్న క్లాస్ ఉంటుంది. 2 రూపాయలు 3 రూపాయలతో నేనే ఒప్పుకోండి, ఇంకా నాకేం వద్దు, నాకు చెప్పకండి. రేపు చూస్తా మీరు ఇచ్చిన అమౌంట్ నచ్చితే క్లాస్ చెప్తా, లేకపోతే ఇచ్చిన అమౌంట్ జేబులో పెట్టిన వెళ్ళిపోతా. అమౌంట్ రిటర్న్ చేయండి, మీరు ఇచ్చిన అమౌంట్ నచ్చితే క్లాస్ చెప్తా, నచ్చకపోతే. మనం ఇంకా మీరు చాలా కొత్త కొత్త రూపాలు చూడబోతున్నారు. మీరు నాకేమో ఏంటి చేత కాదు, వెంకటేశ్వర స్వామి సతీష్ అయ్యేనే అయింది. నేను రాగదలుచుకుంటే వాళ్ళు, మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను, రాబోయే సంవత్సరంలో ఈ 3 క్షేత్రాలకి ఎవరు వెళ్ళరు. ఏ 3 క్షేత్రాలకి ఎక్కడికి వెళ్తారు, నిత్యావతార దత్తక్షేత్రానికి వస్తారు. చూద్దరు కానీ ఇంట్లో అసలు గురువుల శక్తి ఎలా ఉంటుందో దేవత చూస్తారు, మీకు చూపిస్తే కానీ మీకు తెలియదు. కానీ అప్పటికి మీరు ఒక విధంగా చాలా లేట్ ఇంతకైపోయి ఉంటారంటే ఇప్పుడు చాలా కొత్త వాళ్ళు అక్కడ ఉంటారు, వాళ్ళ పెర్మిషన్ అడిగి మీరు లోపలికి రావచ్చు. దాన్ని నేను చేయగలిగేది ఏమి, దానికి నేను చేయగలిగేది ఏమి లేదు. వాళ్ళు ఆపేసినా నేను ఏమి చేయలేదు. మేము డబ్బులు ఇచ్చేవాడిని మేము వస్తామంటే వెంకటేశ్వర స్వామికి మీరు హుండీలో 2 కోట్లు వేసి రమ్మంటే అవటరాదిస్తాడు ఆయన. కొంచెం ఆల్మోస్ట్ అదే పరిస్థితి మీకు ఏర్పడబోతుంది, చాలా మందికి ఏర్పడిపోయింది. కొంతమందికి ఈ ఉన్నాయి దేవాలయాలు, ఇవి కార్యక్రమాలు యాక్టివ్ చేసుకోగలిగితే వాళ్ళే రావక్కర్లేదు, నేనే వాళ్ళ దగ్గరికి వెళ్తాను. అవి కోసం వెళ్తా, పని నాదయ్యా బాబు. సరేనా, జై గురుదేవ్. అంతేత రేపు ఎన్ని గంటల క్లాస్ కొంచెం ఎర్లీగా పెట్టుకుంటే మంచిదేమో. ఇవాళ సాయంకాలం ఉంది కదా, ఓ పచ్చే ఇవాళ సాయంకాలం మీరు నిర్ణయించుకోండి, ఫిక్స్ అయి పెట్టుకోండి. ఇవాళ సాయంత్రం రేపు పొద్దున్న క్లాస్, రేపు సాయంత్రానికి రేపు ఇవాళ సాయంత్రం రేపు పొద్దున్న టైం చేసుకుని ఇక్కడ నుంచి అలా డైరెక్ట్ గా నేను వెళ్ళుకుంటాను. మూట నాకు ఎక్కడ కనిపించింది,
కారు దిగక ముందు